ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో మనుషులు ఈవులను అనుగ్రహించిన అనేది అంటే ఆ బ్లెస్సింగ్ అనేది నీకు ఉంటుందని ఒక వివాహ విషయంలో ప్రపోజల్ తీసుకోవడానికి దేవుడు అంత కృప్చి పెట్టాడు. తర్వాత ఇంకా నా స్పష్టంగా మాట్లాడు నేను ప్రభు అనేది అడుగుతున్నప్పుడు యెషయా గ్రంథం 49:18లో కూడా నువ్వు వారిని ధరించుకుందు అనేది దేవుడు ఎంతో క్లియర్ గా మాట్లాడినాడు. ఆ విధంగా దేవా ఇంకా నాకు క్లారిటీ రావాలి ప్రభు అనేసి దేవుడి సన్నిధిలో ఒంటరిగా మొదలుపెట్టినప్పుడు మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనము రెండిట్లో అక్కడ జీవవరం కృపావరములతో అనేది ఒకటి ఉంటుంది వారితో కాపురం చివరిలో కూడా ఉంటుంది. అంటే అటువలే పురుషులారా జీవమయమును కృపావరములతో మేము వారేలను మీతో పాలివై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీనమని ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగొన్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడై ఇదకు మీరందరూ ఏకమనిస్కులైన. దీంతో చాలా క్లారిటీగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఈ యొక్క ప్రపోజల్ను ఓకే చేయడం జరిగింది. కానీ మా యొక్క హిందూ బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్ కుటుంబాల్లో కూడా నేను ఎంతో యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించలేదు. టైం అడిగారు, 2 ఇయర్స్ నేను అలా అక్సెప్టెన్స్ కోసము వెయిట్ చేశాను. కానీ అలా ఎటర్నల్ పరిస్థితుల వల్ల కానీ లేకపోతే ఇతరులు అలా చెప్పిన మాటలు బట్టి కానీ వాళ్ళు ముందుకి ఎక్కడికి రాలేదు. చివరికి ఫైనల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేమైతే వాహనానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, మేము రాము. నువ్వు ఒకవేళ నువ్వు చేసుకోవాలనుకుంటే దేవుడి పక్షాన నువ్వు చేసుకో, అందుకే మాకు సమయం లేదని చెప్పినప్పుడు నేను దేవుడితో మరపెట్టిన ప్రార్థన చేస్తున్నాను. ఎంతో కన్వీనియంట్ గా నేను చేశాను. కానీ ఒక విషయంలో అప్పుడు దేవుడు నాకు ఆదికాండము 6వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఒక వాక్యం ఉంటుంది, నానా విధములైన ఆహార పదార్థాలను సమకూర్చుకొని అని అనేది నాహావు దేవుడు నాహావుతో చెప్తా ఉంటాడు అనమాట. ఆ వాక్యాన్ని బట్టి నేను దేవుడు ఎంతో నేను అర్థం చేసుకున్నాను. ఇంక వివాహం అన్ని ఇంక సమయం దగ్గర పడింది, దేవుడు సమకూర్చుకోమంటున్నాడు అనేది సిద్ధపడటానికి నన్ను గైడ్ చేస్తున్న మెంటర్గా అభిషేక్ అన్నని జోసప్ అన్నని కూడా ఈ వాక్యం దేవుడు ఇలాగా మాట్లాడినాడు అనేసి నేను చెప్తున్నాను చెప్పాను. చెప్పినప్పుడు దేవుడు కూడా ఎంతో కృపతో అందరికి కూడా ఏక స్పిరిట్ ఫిబ్రవరి 17 2019లో నా వివాహము జరగడానికి దేవుడు ఎంతో కృషించారు. హైదరాబాద్ లో జరిగింది ఆ మ్యారేజ్. దేవుడిని అక్కడ అన్యజనులు కూడా సువార్త ప్రకటించబడాలని ఎంతో ఆశతో అనుకున్నాను. దేవుని గలపరచాను కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. నేను ఊహించిన దానికంటే చాలా ఘనముగా దేవుడు మ్యారేజ్ జరగడానికి అక్కడ ఉన్న ప్రజలకు సువార్త అందడానికి దేవుడు ఎంతో కృషి పెట్టినాడు. అదేవిధంగా నేను ఏ విధంగా సేవకు సమర్పించుకున్నాను అనేది ఆలోచనలోకి వస్తున్నప్పుడు 2017 2 ఫిబ్రవరి లో నేను ప్రార్థన చేస్తుంటున్నాను. ఉదయ కాలమే ఇలాగా 4 గంటల నుంచి మామూలు ప్రార్థన ఎక్కువ ఎందుకో తెలీదు, ఏ ఆత్మ తెలియదు. కానీ నన్ను ఎవరో ఒక వ్యక్తి పర్సనల్ గా లేపుతున్నట్టు నేను ఎంతో ఫీలింగ్ తో ఒక ఆత్మను అంటే పరిశుద్ధాత్మ కుమ్మరించుకున్నట్లు నేను అనిపించినది. నేను ఎందుకో తెలియదు, అంతటి నేనే లేచి రూమ్ లో ఉంది కానీ ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు రూమ్ లో సమయంలో ఎవరు లేరు. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ప్రార్థన చేస్తున్నానో తెలుస్తలేదు, ఎందుకు ఏడుస్తున్నానో తెలుస్తలేదు. కానీ కన్నీళ్లు దేవ విపరీతంగా వస్తున్నాయి. ప్రార్థన చేస్తున్నా ఎందుకు వస్తాను, దేవుడు ఆ స్వరమును కానీ దేవుని యొక్క స్వరం కానీ చాలా క్లారిటీగా అన్నమాట. యెషయా గ్రంథంలో దేవుడు ఓపెన్ చేయమన్నప్పుడు 42వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు నన్ను ఎంతో హృదయంతో భారంతో ఉన్నాయన్నమాట. ఎందుకో తెలియట్లేదు, ఎంతో భారంతో ఒక దేశం పట్ల ఉన్న భారంతో నన్ను బాధపడుతూ ఏడుస్తున్నాను. దేవుడు ఫస్ట్ నాకు ఎక్కువగా యెషయా గ్రంథం నుంచి 1వచనము 7వ వచనం నన్ను ఎంతో సూటిగా ఎన్కౌంటర్ చేశారు. అంటే దాన్ని ఎంతో అర్థవంతంగా ప్రశ్నార్థంగా మాట్లాడు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడును నేను ఏర్పరచుకుని ఉన్నాను అనేది. దేవా నాకు ఏం వాక్యం తెలియదు కదా, నేను వాక్యం జ్ఞానం లేదు నాకు, జస్ట్ ఏదో సేవకులు చెప్తున్నా కొద్ది వరకు వింటున్నాను నేను నిష్ప్రయోజకుని అనేది దేవుడితో నేను పెనుగులాడుతూ ఉండేవాడు. తర్వాత 7వ వచనముగా చూసుకున్నట్లయితే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనను అన్యజనులకు వెలుగ్గాను నిన్ను నియమించి ఉన్నాను అనేది చాలా క్లియర్గా మాట్లాడినాడు. దేవుడితో మాట్లాడినప్పుడు కూడా నేను యాక్సెప్టెన్స్ చేయలేదు ప్రభువా, నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది, నేను అర్హుడిని కాదు అనేసి నేను ఎంతో ఇదిగోండు అని దేవుడిని చుట్టుమని నువ్వేం ఒకసారి మాట్లాడని అప్పుడు వెళ్ళేసినాను. నిన్న గురించి దాని గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుడు నాకు ఏదైతే చర్చిలో రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో ఆ రెస్పాన్సిబిలిటీ చేస్తూ నా యొక్క జాబ్ని నేను కంటిన్యూ చేసుకుందామని, జాబ్లో కూడా దేవుడు ఎంతో సాక్షిగా జీవించడానికి నిజాయితీగా ఎక్కడ కూడా అవినీతిగా నేను వెళ్ళకుండా వాటర్ వర్క్స్లో కూడా నేను మేనేజర్ ఉంటూ కుక్కట్పల్లి సర్కిల్లో నేను మేనేజర్గా చేయడానికి ఎంతో ప్రొక్షి పెట్టినాడు. ప్రతి విషయం ఏది ఉంటే అది రాయడానికి కూడా ఎంతో అర్థమర అక్కడ ఆఫీసర్ల ముందు కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే నా ముందు అధికారులు ఉన్నా కానీ లేకపోతే నాయకుల మధ్య కానీ ఎన్నో ఇచ్చినా కానీ దీన్ని నిలబడటానికి సహాయం చేశాడు దేవుడు ఎంతో నిలబెట్టుకున్న విషయంలో కూడా. అదేవిధంగా ఉంటుందిగా 26/7/2017లో ఈ విధంగానే అశ్య గ్రంథం మళ్ళీ 49:2-6 అక్కడ 6వ వచనం ఉంటుంది అన్నమాట. నా సావుకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయమే, భూ దిగంతముల వరకు నీవు చేసిన కలుగ నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకు అన్య జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను అనేది దేవుడు చాలా క్లియర్గా మాట్లాడినాడు. ఈ వాక్యాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాను ఆరాధించాను. సేమ్ ఏ విధంగా నన్ను ఫిబ్రవరిలో మాట్లాడినాడు ఎవరో తెలీదు, ఒక వ్యక్తి ప్రసన్నను లేపినట్టుగా నేను ఆత్మలో ఉన్నట్టుగా అక్కడ ప్రార్థన చేయడం అక్కడే మొరపెట్టడము అక్కడే ఏడుస్తాము ఎందుకో తెలియదు భారంగా ఆ రోజు 4 నుంచి దగ్గరగా నేను 5:30 వరకు కంటిన్యూస్ గా యొక్క స్పిరిట్ నేను చాలా అనుభవించాను అనమాట. నిజంగా దేవుని దర్శిస్తే ఏ విధంగా నన్ను లేకపోతుందన్న అనుభవం అనేది ఆ రోజు నేను చాలా స్పష్టంగా చూశాను. తర్వాత 2018 నేషనల్ యూత్ మిషనరీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. నేషనల్ యూత్ మిషనరీ కాన్ఫరెన్స్ భీమిలీలో క్యాంప్ జరిగినది అనమాట. వాట్సన్ రాజు గారు అనేది సింగపూర్ నుంచి స్పీకర్ వచ్చినారనమాట. సేవకుడుగా అనేది పిలుస్తున్నారు. కాలింగ్ గురించి బియాండ్ ద బోర్డర్ అనే టైటిల్తో మన దేవుడు అక్కడ 4 రోజులు సెక్షన్ జరిగింది. ఆ 4 రోజులు కూడా ఆయన సూటిగా ఏంటో నా గురించే మాట్లాడుతున్నట్టుగా చాలా క్లారిటీగా సేవకుడుగా ఉండవలసిన లక్షణాలు దేవుడు పిలిచిన విధానాలు అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నేను ఆ బట్టి నిజమే కదా నన్ను పిలుస్తున్నారు అనేసి అనుకున్నాను. నేను ఏం చేశానంటే అది నిజమే ఉన్నా కానీ మనము మన ఉన్న పరిస్థితులు మ్యారేజ్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నాను అనేసి తర్వాత కొన్ని విషయాలు బట్టి నేను నా కాలింగ్ని పక్కన పెట్టాను. అదేవిధంగా మళ్ళీ దేవుడు స్థితిగా కీర్తనల గ్రంథము 110:3 ఇది దేవుడు నన్ను 13వ తారీఖు 6/2018 మళ్ళీ క్లియర్గా మాట్లాడటం మళ్ళీ పెట్టాడు. నీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచివారు అరుణోదయము స్థలంలో నిన్ను నీ వద్దకు వచ్చేద్దరు అనేసి చాలా క్లియర్గా ఉందన్నమాట. యవనస్తుల దగ్గర పరిచయం చేస్తాం మిల్కీ సదన్ క్రమం చెప్పిన నువ్వు యాచకుడై ఉండు అనేసి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. నిజమే దేవుడు ఎంతో క్లారిటీగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను కానీ అయినా కానీ నేను ముందుకి సేవకు సమర్పించుకోవడానికి ఇష్టపడతలేదు. ఆ విధంగా నాకు 2000 జూన్ నెలలోనే నా ప్రాజెక్ట్ నుంచి టెర్మినేట్ అయిపోతుంది అనేసి చెప్తున్నాడు దేవా. నేను ఒక 2 మంత్స్ చేస్తే కనుక 1-2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ప్రభువా. అప్పుడు దేవా నేను నీ సేవ క్రమాన్ని నేను వస్తాను, నేను 2 ఇయర్స్ కంప్లీట్ చేయాలని ఎంతో ఆశపడుతున్నాను ప్రభువా అని దేవుడికి మొరపెట్టినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఆ మంత్ ఎండింగ్ వచ్చేలా నాతో మాట్లాడిన 13వ తారీఖు మంత్ ఎండింగ్ వచ్చే లోపలే నాకు దేవుడు ఆశ్చర్యకరంగా 3 నెలలనే ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేసినాడు. ఆ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు. ఆ విధంగా నేను తర్వాత 9 నవంబర్ ఏశ్వర నగర్ యానివర్సిటీ మీటింగ్ జరిగినాయి. చర్చి యానివర్సిటీ మీటింగ్స్ ద్వారా అప్పుడు దేవుడిని అడిగాను ప్రభు నన్ను సూటిగా మాట్లాడు నాతో దేవ సహాయం చేయి కృషి పెట్టు ప్రభు అనేది ఏ విధంగా కన్ఫ్యూజన్ ఎందుకంటే నా వివాహ విషయం ఓ స్టెప్ ముందుకు వెళ్తుంది ఓ స్టెప్ వెనక్కి వెళ్తుంది. ఈ స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడిని అడుగుతూ మొదలు పెట్టినా దేవుడు అంత ఎందుకన్నా ఉన్నా నాకున్న బలహీనతలను బట్టి నేను జాబ్కి వెళ్ళిపోదాం అనేది మళ్ళీ జాబ్కి అటెండ్ అయ్యాను. ఆ రోజు క్లియర్గా దేవుడు మాట్లాడినాడు స్పష్టంగా జాబ్ ఎక్కడ దాకా వెళ్తాను, ఫైనల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఇక ఎండి వచ్చి సైన్ చేసేస్తాను, నా జాబ్ ఆర్డర్స్ ఉంటాయి. ఆ విధానం స్టేజ్ లో కూడా దేవుడు క్లియర్ గా మాట్లాడినాడు, నేను పిలిచిన పిలుపు నేను నిలబడతాను. అప్పుడు నాకు మరి అక్కడ ఆ జాబ్ మళ్ళీ అక్కడ ఆ ఎండి కూడా లాస్ట్ మినిట్ లో ఎక్కడ జైపూర్ వెళ్ళవలసి వచ్చి ఆయన నన్ను మీట్ అవ్వకుండా వెళ్ళిపోయినారు. ఎందుకు ప్రభావం అప్పుడు మళ్ళీ నేను సేవకులతో డిస్కషన్, దేవుడిని క్లియర్ గా మాట్లాడుతున్నప్పుడు నేను చేస్తున్న పని ఏంటనేసి అన్న మళ్ళీ ఆ సేవకులతో ఉన్న కూడా నేను అన్న ఈసారి నేను ఫైనల్ చేసుకుంటాను, దేవుడు ఏ విధంగా నాతో మాట్లాడితే కనుక నేను దాని విషయాలు బట్టి నేను ముందుకెళ్తాను అనేసి అని అన్నాను. అప్పుడు 2018 నవంబర్ లో దేవుడు ఎంతో కృషి పెట్టినాడు. ఎంఎన్ రవికుమార్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు నేను 3 డేస్ ఫాస్టింగ్ ఉంది, దేవుని సహాయం అడిగాను. దేవుడు సహాయం అడిగినప్పుడు మొదటగా నన్ను దేవుడు మొదటి రోజు శ్రద్ధగా వినుము అనేసి దేవుడు ఎంతో టచ్ చేస్తున్నాడు. 2వ రోజు వచ్చినప్పటికీ దేవుడు యెషయా గ్రంథము 42:1 ఇదిగో నేను సేవకుడును నేను ఏర్పరచుకున్నాను అనేసి దేవుడు తన గుర్తుగా పెట్టుకున్నప్పుడు 2 ఒకే వచనంతో దేవుడు ఎంతో క్లారిటీగా మాట్లాడినారు. నేను ఎంటెక్ చదివాను కదా ప్రభు, మరి నేను సేవకు రమ్మంటున్నావు అని అడిగితే లాస్ట్ లో అట్లా కాంటాక్ట్ సంబంధం లేదన్నమాట, ఎందుకో తెలియదు అన్న ఫుల్ టైం కాలేజ్ నుంచి చెప్తూ మీరు డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు గురించి ఆలోచిస్తున్నారా, నేను నా సేవ పనికి పిలిస్తే ఇంతకన్నా ఉత్తమైందే కదా నేను పిలిచిన పని అనేది దేవుడు చాలా స్పష్టంగా నన్నతో మాట్లాడినాడు. దాంతో ఇంకా నేను వాళ్ళకి ఎలా వెళ్ళాలి ప్రభా అని క్షమించి ప్రభా నేను అయితే నేను ఒబే చేసుకుంటే ఏ విధంగా నన్ను పంపి వెళ్ళాలి నాకు నువ్వే మాట్లాడు సేవకులతో అన్నప్పుడు దేవుడు క్లియర్గా అపోస్టల్ కార్యాలు 13:2 ఉంటారు అన్నమాట, అక్కడ పరిశుద్ధాత్మతో నిండిపోయిన వారు బర్నబాను పౌలును సెపరేట్ ప్రత్యేకించుడు అనేది ఉంటుందన్నమాట. ఆ వాక్యంతో నిజంగా దేవాను చిత్తమైతే ఈ విధంగా నేను ముందుకెళ్ళటానికి సహాయం చేయమని దేవుని ఎంతో స్థుతించాను. దాన్ని బట్టి దేవుడు ఆ టైంలో ఇంకా నేను 2018 నవంబర్ 18 నేను ఫుల్ టైం సమర్పించుకోవడానికి దేవుడు ఎంతో ప్రొక్షి పెట్టారు. ఈ ఫుల్ టైం విషయంలో కూడా నా కుటుంబం ఎంత అభ్యర్థం చెప్పినది, దానికన్నా నువ్వు జాబ్ చేస్తే దేవుని మహిమపరచు, దేవుడి విషయంలో సహాయం చేస్తాడు, మ్యారేజ్ కూడా నువ్వు ఒప్పుకుంటాము, నువ్వు ఫుల్ టైం వెళ్ళకుండా అంటే నేను ఒకే అన్నాడు, దేవుడు నన్ను ఫుల్ టైం రమ్మన్నాడు, దేవుడే చూసుకుంటాడు అనేసి నేను ఎంతో ఆశ్చర్యం చేస్తున్నాను. ఆ విధంగా నేను 2000 మ్యారేజ్ టైంలోనే దేవుడు అనౌన్స్ చేయడానికి 2019 నన్ను దేవుడు ఫుల్ టైం సమర్పించుకోవడానికి దేవుడు ఎంతో కృషి చూపించాడు. ఆ ఏరు వాగ్దానం కూడా అక్కడ క్లియర్ గా ఉంటుంది మొత్తం, దేవుడు ఇచ్చిన దావీదు తన మొత్తం మందిరం నిర్మాణం కోసం ఏర్పరచుకున్నంత తనకి ఇచ్చి సొలొమోనుకి ఇచ్చి చెప్తాడన్నమాట. ఏమైనా అంటే నీకు నీ సహాయం చేస్తున్నావు, ఈ రోజు నుంచి నువ్వు సావకుడుగా ఈ మందిరాన్ని ఏవో నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు అనేసి చాలా క్లారిటీగా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు. ఆ దేవుడు ఒక వాక్యాన్ని బట్టి నిజమే నన్ను ఫుల్ టైంకి దేవుడు పిలిచిన్నాడని ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా ఎండదిరికి కూడా చూడటానికి నాకు లేదు. ఈ యొక్క మిషనరీగా మేజనర్గా నేను చెప్పాలనుకుంటున్నాను, మిషనరీగా ఏ విధంగా నన్ను పిలిచారు దేవుడు, నా అసలు ఏ విధంగా నన్ను గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారు అనేది చాలా ఆశను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా 2015 నేను హిమాచల్ ప్రదేశ్ మిషనరీ క్యాంప్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను మిషనరీ క్యాంప్కి వెళ్తాను. ఆ మిషనరీ క్యాంప్ లో హిమాచల్ ప్రదేశ్ లో గుజరాత్ వెళ్ళాను నేను, హిమాచల్ ప్రదేశ్ కాదు గుజరాత్ ప్లస్ మధ్యప్రదేశ్ ఈ 2 ప్రాంతాలు దర్శించాను. 2 ప్రాంతాలు దర్శించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో నేను మాట్లాడుతూ నాకు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎంతో నాకు తెలియదు అన్నమాట. అప్పటి వరకు నా జీవితంలో ప్రార్థన చేయడమే రాదు అలాంటిది. వాళ్ళతో ఎప్పుడైతే ఆ మిషనరీ క్యాంప్ కంప్లీట్ అయిందో ఆ గుజరాత్ అఖిలేశ్వర్ తర్వాత గాంధీధామ్ కచ్ ఆ కచ్లో ఉన్న సాక్ష్యం నేటికి సజీవ సాక్ష్యంగా ఆవిడ ఉన్న మందిరము తర్వాత గుజరాత్ లో ఉన్న కచ్లో డిస్ట్రిక్ట్ లోనే ఒక 8 పోర్ట్ అనేది ఉందన్నమాట. ఆ పోర్ట్ లో తిమోతి బ్రదర్ అనేది 8 మధ్య ఒక అతను పరిచయం చేస్తూ ఉంటారు. ఆయన ఉన్న సాక్ష్యం నన్ను ఎంతో ప్రభావితం చేసినది. తర్వాత అఖిలేశ్వర్ లో ఉన్న తర్వాత మిగతా మధ్యప్రదేశ్ లో ఒక నేను ఉంటున్న ప్రజెంట్ గ్రామం అప్పుడు దర్శించాను. తెలివాడ తెలివాడ ఈ తెలివాడ చుట్టూ 12 గ్రామాలు ఉంటాయి. ఎప్పుడు కూడా నేను ఇంకా ఆ రోజు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం కేటాయించడానికి ఎంతో కృషి పెట్టాడు. మధ్యప్రదేశ్ ఒక సరౌండింగ్ లో ఎప్పుడు కూడా 12 గ్రామాల గురించి నేను ప్రాధాన్యం, ఎందుకంటే నేను అప్పుడు వచ్చిన పరిస్థితి ఎలా ఉందంటే పవర్ కూడా రోడ్డు కూడా లేని సదుపాయం అన్నమాట. అడవి మధ్యలో ఉన్న యొక్క ప్రాంతము చుట్టుపక్కల ఉన్న ప్రజలను నేను చూస్తున్నప్పుడు ఎంతో భారం వేసింది అన్నమాట. నేను అప్పుడు తీర్మానించుకున్నా ఎవ్రీ శనివారము నా యొక్క పాస్టింగ్ పేర్ ఉంటుంది ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా ఒక గంట అన్నమాట. నేను అంటే చర్చ్ వర్క్ నేను కంప్లీట్ అయిన తర్వాత ఫాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గంట మాత్రమే నేను కేటాయించుకుని నేను దేశంను 7 భాగాలుగా విభజించుకున్నా. ఎలాగంటే నార్త్ రీజియన్, నార్త్ ఈస్ట్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్, సౌత్ రీజియన్, సెంట్రల్ రీజియన్, వెస్టర్న్ రీజియన్, ఈ విధంగా మొత్తం దేశంలో మన యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రము, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ఫలితాలు కూడా ఈ విధంగా వచ్చేటట్లుగా నేను డివైడ్ చేసుకుని ప్రత్యేకిని ప్రార్థన చేస్తుండేవాడిని. అదేవిధంగా ప్రపంచ దేశాల కోసం కూడా కాంటినెంటల్గా 7 కాంటినెంట్స్ పెట్టుకుని ఒక్కొక్క కాంటినెంట్ గురించి ప్రార్థన చేస్తూ ఒక ఆరమల్ దాని గురించి ఒక అరగంట రెస్ట్ మళ్ళీ ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతో, ప్రతి శనివారం నేను పడుకునే ముందు ఒక 1 పవర్ దేవుడి కోసం ఈ విధంగా మిషనరీ గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాము. ఆ రోజు నుంచి 2015 నుంచి దగ్గర 2019 వరకు ఆ విధంగా మిషనరీని గురించి ప్రార్థన చేయడానికి, వాళ్ళ గురించి ఉన్న నీడ్స్ గురించి, ఉత్తరాఖండ్ లో ఉన్న అబ్రహాం దగ్గరతో మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్రేయర్ పాయింట్స్, అలాగ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరతో మాట్లాడుతూ వాళ్ళ గురించి ప్రేయర్ పాయింట్స్ తీసుకుంటూ నేను ఉంటుండేవాడిని. 2016 తారీఖులో దేవుని కృపను బట్టి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను. అప్పటి వరకు ఇంతవరకు నేను వర్షిప్ చేయలేని వాడిని. దేవుడు ఎంత సహాయం చేశాడు, ఆయన సృష్టిని సృష్టించిన విధానాన్ని బట్టి ఎందుకో తెలీదు నాలోంచి ఒక వర్షిప్ ఆరాధన వస్తుంది, నాకు తెలీదు ఆరాధిస్తూ ఉంటుంది అనమాట. దేవ కృపామయుడా నువ్వు చూసినట్టు బట్టి, నువ్వు చేసిన మేలులను బట్టి ఎంతో ఆరాధిస్తూ నేను అక్కడే సాధ్యత పడటానికి దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా ఆరాధించడం అనేది ఫస్ట్ టైము చర్చిలో ఒక అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఆరాధించడానికి దేవుడు ఎంతో కృప చూపెట్టుకుంటూ వచ్చినాడు. ఆ విధంగా నేను మిషనరీని ఇంటర్నల్ గా దేవుడు నన్ను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చినాడు. నేను ఇలా ఫుల్ టైమ్ లో ఉంటుండగా విజయనగరం గోస్పల్కి నేను వెళ్ళాను ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ కి. మా అన్నం నుండి జీవం కరపత్రాలు పంచుతున్నా వెళ్తున్నప్పుడు దేవుడు బలంగా వాడుకున్నారు. అక్కడ ఉన్న సేవకులు నాకు ఒక ప్రపోజల్ ఇచ్చినారు. ఏమంటే అక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్న నీడుండి ఆ ఒక ప్రాంతానికి నువ్వు దేవుడు చిత్రమో కాదు ప్రయత్ చేయమన్నప్పుడు మా ఫ్యామిలీ పోయే టైం ద్వారా 23 తారీఖులో ఆ స్టాన్లే గారు అనేది నేను బుక్ ఫాలో అవుతూ ఉంటాను ఒక డైలీ డివోషన్. అందుట్లో 23 తారీఖు టైటిల్ ఏమన్నంటే గుడ్ క్యాచ్ అని ఉంటుంది. అక్కడ 2nd పారాగ్రాఫ్ లో వెల్లుడి మనం వెళ్ళేంత వరకు ప్రజల మధ్య ఏమీ జరగదు. ఈ వాక్యం నన్ను చాలా విన్నాను, వెల్లుడి మనం వెళ్ళేంత వరకు ప్రజల మధ్య ఏమీ జరగదు అనేది 2nd తర్వాత లాస్ట్ లో ఉంటది అన్నమాట. ఈ వాక్యం నిజమే, మనం వెళ్ళేంత వరకు ఇక్కడున్న ప్రజలకి ఏం జరగదు అని చాలా భారంతో అనిపించింది. ఇక్కడున్న పరిస్థితులకి నేను నిలబడగలుగుతానా అని అప్పుడు దేవుణ్ణి మళ్ళీ దేవుని కొంచెం మొరపెట్టినప్పుడు, అప్పుడు 23 తర్వాత మళ్ళీ నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్తానికి దేవుడు ఎంత కృషి పెట్టాడు. హిమాచల్ ప్రదేశ్ ఒంటరిగా నేను అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. మొదటి కొరింథియన్స్ 15:9 వచనంలో మళ్ళీ క్లియర్ గా దేవుడు సహాయం చేశాడు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయం అక్కడ పౌలు కొరియన్ సంఘానికి రాస్తూ చెప్తారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటంటే అక్కడ సంఘము నానా విధమైన బోధలతో కొరియన్ సంఘము అక్కడ సంఘం మధ్యలోకి వచ్చి సంఘ డివైడ్ చేసిన వాళ్ళకి భేద అభిప్రాయాలతో సంఘం సరైన స్థిరత్వం లేకుండా ఉంటుంది. అటువంటి సమయంలో పౌలు ఒక 2 ఇయర్స్ సంఘము 2 సంవత్సరాలు అక్కడే కొరింథియన్స్ లో అంటే అక్కడ స్పెండ్ చేసి సంఘాన్ని స్థిరపరుస్తూ అక్కడ ఉన్న ఎవరైతే తప్పుగా బాధిస్తున్నారో వాళ్ళకి వరిజ్ఞానం తెలియజేస్తూ అన్నీ కరెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ 2 సంవత్సరాలు ఎంతో వాల్యుబుల్ గా కొరింథియన్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటారు అన్నమాట. ఆ ఉపయోగకరం ఎపిసికి వెళ్లకుండా 2 ఇయర్స్ అక్కడ స్పెండ్ చేసి ఒక ఎస్టాబ్లిష్డ్ టిమోతికి ఆ బాధ్యతలు మళ్ళీ అప్ చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు మేడం. నన్ను ఎంతగా పట్టుకుంటుంది, నిజమే ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం ఆలోచిస్తున్నాము, ఆ పరిస్థితులు మనం ఎందుకు ఉండకూడదని నేను అనుకున్నాం. కానీ దేవా నేను అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి ప్రభా అని దేవుడు తండ్రిలో మరి మొరపెట్టినప్పుడు అక్కడ అదే దేవుడు కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 5వ వచనం ద్వారా నన్ను క్లియర్ గా మాట్లాడినారు. రాగల తరంలో పుట్టబో పిల్లలు దాన్ని వెళ్ళు నెరిగినట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లుగా అని ఉంటది. లాస్ట్ 8వ వచనంలో ఆయన యాకోబు సంతతి వారి శాసనమును నియమించను అనేది చాలా క్లారిటీగా దేవుడు మాట్లాడినాడు. అంటే అక్కడ ఉన్న జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్ కి అనే సువార్త తెలియాలి అనేసి అని అన్నారు. అందుకోసం ఈ వాక్యాన్ని పట్టుకుని నేను ముందుకు రావడం. దేవా నేను అక్కడ ఏం చేయగలను, నాకు ఏం మీరు తెలియదు ఇక్కడ ప్రభా, నేను సేవకైతే పిలుచుకున్నాను, నేను అక్కడ ఎక్కడైతే హైదరాబాద్ లో అయితే పాలక్ మినిస్ట్రీ చేసుకుంటున్నాను, లేకపోతే ప్రార్థన చేసుకుంటానికి సమయం ఉంది అనేసి అడిగినప్పుడు దేవుడు అక్కడ మళ్ళీ అదే 70వ అధ్యాయంలోనే క్లియర్ గా 72వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. 70 నుంచి 72వ వచనం 78వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 78వ అధ్యాయంలో చివరిలో 70 నుంచి 72 వర్సెస్ లో క్లియర్ గా ఉంటారు. దావీది గురించి ఉంటది అన్నమాట. తమ దాసుడైన దావీదిని కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించి మానది తన ప్రజలైన యాకోబునకు తన స్వాస్థమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించను. అతడు యథార్థవృద్ధుడై వారిని పాలించను, కార్యములందు నేర్పడై వారిని నడిపించను అనేసి క్లియర్ గా ఉంది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఆ రోజు అప్పుడు 22 లాస్ట్ వీక్ నేను ఇక్కడ రావడానికి దేవుడు ఎంతో కృషి పెట్టినాడు. మధ్యప్రదేశ్ డమో డిస్టిక్ లోని టెండికడ మండలంలోని తెలివడ అనే ఒక ప్రాంతంలో నుంచి వచ్చినాను. ఈ యొక్క శనివారం మేము వచ్చే ముందుకి ఈ యొక్క ప్రాంతము 2015 నుంచి 2019 చూసుకున్నప్పుడు అప్పుడు పవర్ లేదు, పవర్ ఉండేది కొంచెం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు అట్లా ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఎలా ప్రైవేట్ వెహికల్ మా డేకి నాటు టైమ్స్ తెలియడానికి దేవుడు ఎంతో ప్రొక్షు పెట్టినాడు, దేవుడు ఎంతో సిద్ధపరిచినాడు అనమాట. నేను ఉన్నా అంటాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రధానంగా ఏ విధంగా ఇక్కడ ప్రజలతో కమ్యూనికేట్ అయ్యానో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ 2017 సెప్టెంబర్ నుంచి ఈ ప్రజలతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు వీటిని సెప్టెంబర్లో 20 తారీఖున నేను ఉంటున్న ఒక హౌస్ ని దేవుడు నాకు సిద్ధపరిచాడు. హౌస్ లోనే ఉంటున్నప్పుడు ఒక అతను పెద్ద అతను వచ్చి నాకు తనకున్న బీడీ కలుపుకుంటూ వచ్చి నా ఇంట్లోనే అంటే నాకు స్మోకింగ్ అంటే ఎవరైనా కాల్చిన ఎవరన్నా సరే నేను విసుక్కునే స్వభావం నాకు ఉన్నది. దాన్ని బట్టి ఆయన విసుక్కున్నాను, ఆయన చాలా బాధపడినాడు అన్నమాట. ఆ బాధపడినప్పుడు నాకు అనిపించింది. తర్వాత వాళ్ళ ఈవినింగ్ వాళ్ళ అబ్బాయి వచ్చి మా నాన్న విసుక్కున్నారంటే మీరు ఎందుకు విసుక్కున్నారని అడిగినప్పుడు నాకున్న అది నాకు వామిటింగ్ వచ్చేస్తుంది స్మోకింగ్ వల్ల, అందుకోసం నేను ఇచ్చుకున్నాను, ఎందుకు నా స్పిరిట్ అలౌ చేస్తున్నది. దేవుడు క్లియర్ గా మాట్లాడిన సమాధానం అనేసి ఇలా కాదు నేను ఇంటికి వస్తానండి, మీతో మా ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను అనేసి ఇమ్మీడియట్ గా నేను వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో క్షమాపణ చెప్పిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్ ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో అన్యూనిటంగా కుటుంబంతో వాళ్ళు ఒక్కలుగా నన్ను ఎంతో గౌరవిస్తూ వాళ్ళు గడపడానికి చాలా సహాయం చేశాడు. ఆ నిజంగా మంచి రిలేషన్షిప్ నెగిటివ్ లోంచి కూడా దేవుడు నన్ను బిల్డ్ చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రజలతో నేను జీవించడానికి సహాయం చేశారు. 2వ ఇన్సిడెంట్ ఏంటంటే దేవుడిని స్తుతించాలి. మా ఉన్న వర్షం చెప్పి కూడా ఏంటంటే ఫుల్ హెవీ రైన్ పడితే పూర్తిగా మా ఇల్లు వర్షం వచ్చేసి లోపలికి కూడా, కానీ మేము ఆ రోజు మా ఫ్యామిలీ పడుకున్నాం, చుట్టూరు వర్షం ఉండి మేమైతే దేవుడు ఎంతో కృపంచి పెట్టినాడు. దాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకొక ఇన్సిడెంట్ వాటర్ తెచ్చుకోవాలి, ఇక్కడ నుంచి ఒక నాకు 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ లో కూడా అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రధానమైన నేచర్ ఏంటంటే హై క్యాస్ట్ లో క్యాస్ట్ అని ఉంటుంది మాట. హై క్యాస్ట్ వాళ్ళు వాటర్ తోడుకున్నప్పుడు లో క్యాస్ట్ వాళ్ళు అందరూ నిలబడిపోవాలి. లో క్యాస్ట్ వాళ్ళు ఎవరన్నా తోడుకుంటే కనుక హై క్యాస్ట్ వాళ్ళు అలా నుండి పట్టాలి వెళ్ళేంత వరకు అలా ఎంతమంది అని ఉన్నాయి. అలా నిలబడిపోవాల్సిన ఆచారం అనేది ఇక్కడ ఉంది. అంటే మనం ఒక 30 ఇయర్స్ మన ఇండియా ఏ విధంగా ఉంది బ్యాక్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందో ఆ విధమైన నేచర్ అనేది బలంగా ఉందన్నమాట. అలాగా ఎప్పుడు అంటే ఒక ప్రతి ఒక్క నెల ఒక ఫెస్టివల్ చేస్తారు ఇక్కడ. ఆ నెల యాగాలు అంటారు, చండీ యాగాలు అంటారు, చేసుకుంటూ ఇలా ఒక భక్తి అనే విధంగా ఉన్న పూజారికి భయపడతారు బాగా. పురోహితులను బాగా గౌరవిస్తారు, గురువులని బాగా గౌరవిస్తారు. మేము టీచర్స్ కింద ఇక్కడ ఉండటం వల్ల ఆ గురువు నుంచి మమ్మల్ని గౌరవిస్తారు. మేము ఒకవేళ ఇలా మధ్యలో ఎప్పుడైనా వెళ్ళే కనుక మమ్మల్ని వాటర్ బలవంతంగా మమ్మల్ని త్రోసేవేయమంటారు. కానీ మేము ఏంటంటే మనుషులందరూ ఒక్కటే వాళ్ళతో కూడా తువార్త చెప్పడానికి ఆ టైంలో దేవుడు ఎంత కృప చూపిస్తున్నారు అన్న బట్టి దేవుని సృజిస్తున్నా. ఎన్ని విషయాలు మేము లోకేశ్వరం ఉన్నప్పుడు కళాకారులు నేనే ప్రత్యేకించి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు చెప్పారు సార్ మీరు వాటర్ అంట అంటే మేము బాత్రూమ్ కన్నా ఆ వాటర్ అన్ని యూజ్ చేసుకుంటాం, మాకు ఏం ప్రాబ్లం ఉంది. మనుషులు అందరికీ ఎందుకు మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, కొంచెం మీరు ఆలోచించండి అనేసి ఆయన దేవుడి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో కూడా దేవుడు ఎంతో నాకు చాలా ప్రొప్చి పెట్టాను. ఏప్రిల్ మే నెలలో ఇక్కడున్న గ్రామాలు ఇక్కడంటున్న మెహంగోకాల్ అని, ఇనోతి అని, తాయిపూర్ అని ఈ యొక్క గ్రామాల్లో సువార్త అంటే ఎక్కువ రిలేషన్షిప్ అంటే సాక్షిగా, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా సువార్త చెప్పడానికి లేదు కాబట్టి క్రీస్తుని ప్రేమను తెలియజేయడానికి మంచి రిలేషన్షిప్ని కలిగి ఉండడానికి దేవుడు ఎంతో నాకు ప్రొప్చి పెట్టినాడు. ప్రతి ఒక్క పరిస్థితులు అంటే నాకు హిందీ పూర్తిగా నేను ఇక్కడ మాట్లాడటం రాదు, కొద్దిగా మాట్లాడినా దేవుడు కృపంతో ఇక్కడ ఉన్న బుందేలకన్న ఒక ప్రజల మధ్య ఆ ఒక లాంగ్వేజ్ లో ఒక లోక బుందేలకన్న అనే భాషలో కూడా దేవుడు ప్రొప్చి పెట్టారు. అలాగే నాకు అంతగా రాకపోయినా వాళ్ళు అర్థం చేసుకుని నేను చెప్పిన దానికి రిప్లై ఇవ్వడం, వాళ్ళు చెప్పిన దానికి నేను రిప్లై ఇవ్వడానికి, వాళ్ళతో రిలేషన్షిప్ ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో 10 to 15 minutes నేను స్పెండ్ చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఎంతో నిజంగా నేను ఉదయం సాయంత్రం 5 వెళ్ళి ఉన్నాను, ఇంచు మించుగా నైట్ వచ్చేటప్పుడు 10, 10:30 అయినది. ప్రతి గృహం బట్టి నేను సంతోషించాను, దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా ఇక్కడ ఉన్న అంటే మేజర్గా చిన్న పిల్లలకు కూడా ఒక లోకేస్ట్ అనేది ఎంతో కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళ దగ్గర కూడా కూర్చోని పరిస్థితులు ఉంటున్న ప్రాంతం ఇక్కడ. మేజర్గా ఏంటంటే ఇక్కడ తర్వాత ఒకళ్ళు దేవుడి గురించి తర్వాత చెప్తున్నాము, దేవుడిని యాక్సెప్ట్ చేశారు కానీ బహిరంగంగా యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు అంటే భయపడుతున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే ప్రతి ఇల్లులో ఇక్కడ ఆర్ఎస్ఎస్ మీద వాళ్ళు కానీ ఉంటుంటారు. అలా కరెక్ట్గా స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. ఏ విధంగా అంటే ఏ విధంగా మా స్కూల్ అని మేము అయితే డైరెక్ట్ గా గాస్పల్ చెప్తాం, కానీ దేవుడు ఏవైతే మా యొక్క జీవితంలో కార్యాలు చేశారో ఆ కార్యాలని మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎంతో చుట్టుపక్కల ఉన్న రిలేషన్షిప్ను కూడా ఎంతో సత్సంబంధాలు కలిగి ఉండడానికి దేవుడు ప్రొప్చి పెడుతున్నాడు. నిజంగా దేవుడిని యొక్క ప్రేమను తెలియజేయడానికి ఉంటున్నాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అంత ప్రామాణ్యత ఉండదు, పూజారి ఏది చెప్తే అది చేయడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్పించి బ్లైండ్గా మిగతా విషయాల్లో కూడా ఉండదు. ప్రజల్ని ఇక్కడ ఏంటంటే మోసం అనేది బాగా జరుగుతుంది. ఎలాగంటే చాలా నమ్మకంగా మాట్లాడుతూనే మా దానికి కావాల్సిన తోర్తని ఎంతో మోసపూర్వకంగా అక్కడ జనాల మధ్య కూడా దేవుడు అసలు ప్రేమతో మారడానికి దేవుడితో ప్రేమతో మాట్లాడడానికి సమాధాన పరుస్తున్నాడు. ఎంతో వ్యక్తిగతంగా నిజంగా ఇక్కడ ఉన్న ప్రాంతాల కొరకు ఎంతో నిజంగా ఇలా ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వీళ్ళతో సమాధాన పరుస్తూ దేవుడు ఎందుకు ఈ యొక్క ప్లేస్ లో మమ్మల్ని నవ్వించున్నారో నిజమే కదా. అలా కదా వాళ్ళ దగ్గర మనం నిజంగా వెళ్ళుడి మీరు వెళ్ళేంత వరకు ప్రజల మధ్య కార్యం జరగదని వాక్యం నిజంగా ఎందుకు ఆ దేవుడు ఆ విధంగా మాట్లాడినారు అనేది ఇక్కడ దేవుడు చాలా క్లారిటీ. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము 2 నెలలకే వెళ్ళిపోవాలి, కానీ ఎందుకంటే ఒక 45 డేస్ వరకు మాకు పవర్ లేదు. అయినా కానీ దాన్ని బట్టి మేము చూడము దేవుడిని స్థుతించడానికి సహాయం చేశాడు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎన్నో అబ్జెక్షన్ ఇక్కడ నుంచి మూవ్ అవటానికి మాకు ఎన్నో కారణాలు ఎదురైనాయి, పరిస్థితులు ఎదురైనాయి. అయినా కానీ దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారము నిలబడడానికి దేవుడు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రతి ఒక్క గ్రామము మేము వాళ్ళ సంబంధాలు అంటే స్టూడెంట్ పేరెంట్ కుటుంబాలు కానీ ఇక్కడ ఉంటున్న పంచాయతీ అధికారులు కానీ సర్పంచులతో కానీ మేము సంబంధాలు కలిగి ఉండడానికి ఇక్కడ ఉంటున్న దేవుడు ఎంతో కృపచి పెట్టుతున్నాడు. ఈ యొక్క ప్రజల గురించి ప్రార్థన చేయండి. 12 గ్రామాలు ఉన్నాయి. ఈ యొక్క 12 గ్రామాలు చుట్టుపక్కల దీన్ని బేరు చేసుకుని ఇక్కడ మేము ఉంటున్నది గ్రామంలో 500 కుటుంబాలు ఉంటాయి. నీటికి రవాణా వ్యవస్థ సరిగా లేని సదుపాయము, వాటర్ ఫెసిలిటీ లేని సదుపాయం బావిలే యొక్క ఆధారంగా ఉంటాయి. తర్వాత పవర్ కూడా ఉండదు. రోజుకి ఉదయం 5 గంటలకు 6 గంటలకు పవర్ పోతే మళ్ళీ ఈవినింగ్ అది కూడా లో వోల్టేజ్ లో ఉంటది. వాతావరణం బాగోతే పవర్ కూడా మొత్తానికి తీసేస్తా ఉంటారు. డే లో కూడా ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ ఉండదు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే ఎక్కువ ఏంటంటే పూజారు ఏది చెప్తే అది ఏంటంటే ఏదన్నా తప్పు చేసినా దానికి యాగాలని పేరు చెప్పి ఇక్కడ ప్రజలు నిమిషిస్తూ ఉంటారు అన్నమాట. ఏదంటే దేవుడికి ఏ విధంగా మిస్టేక్ ఒక ఆచారం దాన్ని వ్రతం దాన్ని ఫాలో అవ్వకపోయినా అలాగే ఏంటంటే మీరు ఇది చేయలేరు కాబట్టి మీకు దేవుడు మీకు శాపం ఇస్తున్నాడు అది పాపం ఇస్తున్నాడు కాబట్టి మీరు ఇది పూజ చేయాలి దీన్ని నిష్టగా ఉండాలి అనేసి యాగాలు చెప్పి 10 రోజులు 15 రోజులు అంటే ఆర్థికంగా పరిశీలించుకు వేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళకున్న ప్రధాన వృత్తి ఏంటంటే ఇక అడవిలో ఒక మెహంగా పువ్వు అని ఒక దొరుకుతుంది. దాంట్లో ఒక ఎండబెట్టి బియ్యం తయారు చేస్తూ ఉంటారు. నాటు తారాలని చేస్తే ఇది తప్పించి ప్రధాన వృత్తి ఏంటిది. ఇప్పుడిప్పుడే దేవుడు వాళ్ళని గోధుమలు పండించుకోవడానికి వరిని కూడా పండించుకోవడానికి దేవుడు తోపు పెట్టినాడు. సమృద్ధిని ఇస్తూ ఉంటున్నాడు. ఇక ప్రధాన వృత్తి ఏంటంటే ఈ యొక్క బేస్ మీదే ఆధారపడి ఉంటారు అన్నమాట. ఈ యొక్క రోజుకొచ్చి 150 నుంచి 200 ప్రతి కుటుంబం బిల్డింగ్ చుట్టూ ఉంటుంది అన్నమాట. ఆ బిల్డింగ్ ఒక ప్రధానం ఉంటుంది. ఇది కూడా మోసం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఇచ్చేది 1 రూపాయి 2 రూపాయలు వేస్తూ ఉంటారు. అవి భయంగా అది 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న దాన్ని కూడా దీన్ని ఇలాగ నా ఇక్కడ ఉన్న వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న ప్రధానంగా ఏదైతే నాయకత్వం ఉందో ఎమ్మెల్యేస్ కన్నా ఉన్న నాయకత్వం వీళ్ళందరిలో సరౌండింగ్ వీళ్ళకి ఏదైనా అపోజిషన్ వస్తే ఆ ఇంటికి పవర్ కట్ అయిపోద్ది, ఆ ఇంటికి రేషన్ రాదు, తర్వాత అది ఉన్న సదుపాయాలు ఏమి ఉండవు అన్నమాట. మెడికల్గా ట్రీట్మెంట్ జరగాలంటే ఇక్కడ నుంచి మేము 70 కిలోమీటర్లు వెళ్ళాలి. సరైన హాస్పిటల్ కానీ సరైన ఎడ్యుకేషన్ వస్తుంది లేని ప్రాంతం. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పాలంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంది ఇంటర్మీడియట్ వరకు. కానీ ఏంటంటే 12:30 వస్తారు, 1 గంటన్నరకి అలా 1:30 2 వరకు ఉంటారు. 2 వరకు ఉండి వెళ్ళిపోతారు. ఆ టైంలో కూడా టీచింగ్ చెప్తారని గ్యారంటీ లేదు. అందుకే ప్రభు కృపను బట్టి ఇక్కడ స్కూల్ ద్వారా మనం ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఇవ్వడానికి సహాయం చేస్తున్నాడు. ఉన్నంతలో మనం ఇస్తున్నాం కానీ ఇంకా బెస్ట్గా దేవుడు ఇంకా తర్పించేయాలనేసి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ స్కూల్లో మార్నింగ్ డివోషన్లో కూడా దేవుడు కృపచి పెట్టున్నాడు. ఆ డివోషన్లో కానీ లేకపోతే స్కూల్ ప్లెజ్లో కానీ దేవుడు ప్రార్థన పరలోకతన్ని మనకు ఏదైతే ప్రార్థన వాళ్ళకు చేపించడానికి నీతి వాక్యాలు కానీ ఆ సామెతల నుంచి లేకపోతే పన్ను మీద ప్రసంగం నుంచి దేవుడు వాక్యాన్ని ఒక లైన్ సంతసనాలతో పవ్యం చేయడానికి దాని భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు ఎంతో కృషి పెడుతున్నాడు. ప్రతి ఒక్క పేరెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మనము ఇలా మీట్ అవ్వడానికి వాళ్ళ దగ్గర దేవుడిని భయం చెప్పకపోయినా కానీ దేవుడు మా యొక్క జీవితంలో చేసిన కార్యాలని ఆ సంతోషంతో వాళ్ళతో చెప్తున్నప్పుడు ఎంతో మందిని చూసాం సార్ ఒకళ్ళు 1 సంవత్సరం అసలు ఉండి వెళ్ళిపోయినారు కానీ మీరు కన్నది కొన్ని ఇంత విధంగా చూపెడుతున్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ విషయంలో కూడా దేవుడు ఎంతో కృప చూపెట్టినారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల పరిధిలో ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తానికి ఇక్కడ ఉంటున్న మా ఉన్న బట్టలు కానీ డ్రెస్సెస్ కానీ లేకపోతే ఏదైనా అన్నా కానీ కొన్ని కొన్ని ఇవ్వడానికి కానీ ఇలా దేవుడు సహాయం చేశారు. అదే విజయవాడ సంఘం నుంచి కొన్ని డ్రెస్సెస్ వచ్చినప్పుడు వాటిని కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి దేవుడు వాటి ద్వారా కూడా దేవుడు కృషి పెట్టు వచ్చినాడు. మేజర్గా మేము ఒక భార్యం ఏంటంటే ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవాలని మేము ఎంతో ఆశపడుతున్నాము. వాళ్ళని ఫైనాన్షియల్గా ఆర్థికంగా కమ్యూనిటీ పరంగా డెవలప్ చేసి వాళ్ళకు మినిమం ఆర్థిక రిసోర్సెస్ మేము డెవలప్ చేసి వాళ్ళ దేవుళ్ళకి నడిపించాలని ఎంతో ఇక్కడ ఉన్న గ్రామాలు ఎందుకంటే ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. యవనస్తులు డ్రగ్స్ కి ఎడిట్ అయిన వాళ్ళు కూడా చాలా ఆ సారాయికి లేకపోతే ఇంటర్నెట్ లో ఆత్మీయతకి అంటే బావి వస్తానే తెలియదు ఉంటుంది మాట. ఏ విధంగా అంటే ఎంతో ఘోరంగా ఉంటున్నది యొక్క ప్రజలు. ఆ ప్రజల్లో మరి చైతన్యం కలగాలంటే యవనస్తుల దగ్గర మీట్ అవ్వడానికి దేవుని కృషి పెట్టేటట్లుగా ఆ యవనస్తుల్ని వాళ్ళ విడుదల కొరకు ఆ డ్రగ్స్ నుంచి కానీ లేకపోతే ఆ తాగుడి నుంచి కానీ ఆ తారా మీద జరిగే ఉంటున్న నుంచి కానీ వాళ్ళ దగ్గర పరిచర్యాలు దేవుడిని నడిపించేటట్లుగాను వాళ్ళ దేవుడిని ప్రేమను చూసేటట్లుగా ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న ప్రాంతాల గురించి ప్రార్థించేది పవర్ విషయంలో కానీ, ఇంకా విలేజ్ చాలా డెవలప్మెంట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కామన్ బాత్రూమ్స్ ఉండవు ఎవరికి, బయటికి వెళ్ళడం అనేది ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. దాని విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనీసం స్త్రీలు స్నానం చేయడానికి కూడా సెపరేట్ గా ఏమన్నాను అనమాట. ఆ బావి దగ్గర ఉన్న డ్రెస్ మీద చేస్తూ ఉంటారు. అది అంటుకునే ఎంత ఘోరంగా ఉంటుంటే లెవనస్ట్లో ఆ విధంగా చూసి ఎంతో బాధ వేస్తుంది. నేను ఆ టైంలో నేను ఎప్పుడు కూడా దేవుడు వెళ్ళకుండా దేవుడు ఎంతో ప్రొక్షి పెట్టుకుంటున్నారు. అన్న టైంలో ఉన్నప్పుడు ఇమీడియట్ గా నేను రిమూవ్ అవడానికి కూడా దేవుడు నేను పడిపోకుండా ఉండడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. నిజమే అలా సరైన బాత్రూమ్స్ కానీ లేదా లెటర్స్ కానీ వసతి కానీ లేనిగా ఉంటుంది. ఎంతో వెనకబడిగా నేటికి ఉంటున్న ప్రాంతంగా ఉంటుంది ఈ యొక్క ప్రాంతం. ఇంకా ప్రభు చిత్తం అయితే దేవుడు సహాయం చేసేటట్లుగా ఈ ప్రాంత విషయంలో ప్రేమించి ఇలా ప్రార్థించి రక్షణ కార్యాలను జరిపించేటట్లుగా దేవుడు సహాయం చేసేటట్లుగా నడిపించండి. అదేవిధంగా మా వైఫ్ ఒక కొద్ది నిమిషాలు షేర్ చేసుకుంటుంది ఒక 5 to 10 minutes, తర్వాత నేను ముగిస్తాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కదా.
హలో బ్రదర్, పరిచయం చేసుకోండి, సిస్టర్ పరిచయం చేయండి. ఇక్కడ మీరు ఏం చదువుకున్నారు చెప్తారా? కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ రక్షించబడ్డారు?
ఇక్కడే రక్షించబడ్డా.
కమ్యూనిటీ కమ్యూనిటీ మీ కమ్యూనిటీ బ్రదర్?
కమ్యూనిటీ ఓకే సార్. కాపులు
కాపు నుంచి రక్షించబడారు, మంచిది. సిస్టర్ పరిచయం చేసుకోమా?
పరిచయం చేసుకుని ఒక 5 minutes లో
అన్న. అంటే టైం 6 అవుతుంది కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేసుకోవచ్చా? పర్లేదా?
పర్లేదమ్మ, తీసుకో. 5 నిమిషాలు తీసుకోండి, అందరితో మాట్లాడండి, నాతో కాకుండా అందరు వింటున్నారు.
ఓకే ఓకే
ఓకే, థ్యాంక్ యూ.
అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. మరి నేనైతే, నా పేరు సాయిలత, నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. మా డాడీ మార్నింగ్ ఈవినింగ్ అంటే సాయిబాబు దగ్గర, పుట్టపర్తి సాయిబాబు దగ్గర ఆయన అక్కడ వర్క్ చేస్తూ అక్కడ పెరగడాన్ని బట్టి మార్నింగ్ ఈవినింగ్ భజన చేయాలి అనేది ఆయన ఒక కమిట్మెంట్. ఆ విధంగానే నేను కూడా మరి మా డాడీతో కలిసి మార్నింగ్ ఈవినింగ్ భజన చేస్తూ మరి దేవుణ్ణిలో అంటే ఎక్కువగా ధ్యానించుకుంటూ అలా ఉండేది లైఫ్. కానీ ఇంటర్కి వచ్చేపాటికి నాకు ఎంసెట్ లో సీట్ రావాలి, నేను ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి, నాకు ఇంజనీరింగ్ సీట్ కావాలి అన్న డిప్రెషన్ నాకు చాలా ఎక్కువగా ఉండేది అన్నమాట. ఇంకా నేను ఏం చేయాలి అని అంటే అది ఆ డిప్రెషన్ వల్ల ఫీవరు, టైఫాయిడ్, మలేరియా వచ్చేసి చివరికి ఏమైంది అంటే బ్రెయిన్ ఫీవర్ వరకు వెళ్ళిపోయింది. ఇంకా అలాంటి సమయంలో ఇంకా చనిపోతుంది హోప్స్ లేని కండిషన్ లో నేను దేవుని కృపను బట్టి అయితే బయటకు వచ్చాను. కానీ స్ట్రెంగ్త్, బాడీ యొక్క స్ట్రెంగ్త్ అనేది లేకుండా పోయింది. ఈవెన్ తినడానికి కానీ, రాయడానికి కానీ, కనీసం కూర్చోడానికి కానీ, నిలబడడానికి కానీ, అంటే చాలా వీక్ అనమాట. ఇంకా ఇంకొకరి మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వాలి అని ఆ సమయానికి ఇదే. అప్పుడు జస్ట్ ఎంసెట్ లో అయితే నార్మల్ గా పాస్ అయ్యాను, మరి ఇంజనీరింగ్ దాంట్లో కూడా సీట్ వచ్చింది. అప్పుడు అంటే ఈ హెల్త్ కండిషన్ బట్టి అయితే వెళ్ళకూడదు, కానీ నేను ఏదైతే కావాలనుకున్నాను అది వచ్చింది కదా, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే ఎలా అనేసి వెళ్ళి అయితే జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అంతా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కానీ లేదా కనీసం వాళ్ళు ఏం చెప్తున్నారో గ్రహించుకోలేని పరిస్థితుల్లో, అప్పటి వరకు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం, బీటెక్ అట్ ఏ టైం డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళేప్పటికీ కూడా రాయడానికి కానీ ఏం చేయాలో ఇంకా తెలియలేదు. ఇంకా రోజు ఇక్కడ పేరెంట్స్ వరకు చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఏంటి అని అంటే చాలా మనీ ఖర్చు పెట్టుకున్నారు, ఎందుకు స్ట్రెంత్ రాలేకపోతుందో తెలియట్లేదు, ఇంకా ఎందుకు అనే అన్నట్టుగా స్ట్రగుల్ ఉండేది. మిడ్ నైట్ అయ్యేపాటికి నన్ను వచ్చి తీసుకెళ్ళిపోతారా అని, నేను చనిపోమంటారా అన్నట్టుగా బెదిరించేసేదాన్ని. మేము మార్నింగ్ వరకు ఉండి వస్తాము అనేవాళ్ళు, మళ్ళీ మార్నింగ్కి నార్మల్ అయిపోయేది. విపరీతమైన భయం ఉండేది. నైట్ టైం అవగానే ఎవరు కనీసం హాస్టల్లో పక్కన జస్ట్ టచ్ చేసినా కూడా విపరీతంగా అరిచేసేదాన్ని అనమాట. ఆ విధంగా అలా ఉంటున్నప్పుడు 1 year అంతా చాలా స్ట్రగుల్ అయ్యాను. సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి అప్పుడే డిప్లొమా ద్వారా సెకండ్ ఇయర్కి ఎంటర్ అయినప్పుడు నా గురించి 6 months అబ్జర్వ్ చేసి సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో నువ్వు ఇలా బాధపడుతున్నావు కదా, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము అనేసి. ఆ ముందు రోజు ఏంటి అని అంటే, ఈ యొక్క నర్వస్ వీక్నెస్, చాలా పెయిన్ బట్టి నేను ఇంకా ఎక్కడైనా చనిపోవాలి అని చాలా విధాలుగా ప్రయత్నాలు చేసేదాన్ని. ఆ 1 ఇయర్ దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకునేదాన్ని, ధైర్యం చాలా వదిలేసేదాన్ని. ఇంకా ఏంటి అని అంటే, పైకి ఎక్కి దూకాలి అనుకున్నప్పుడు కూడా ఏంటి అని అంటే, మళ్ళీ కాళ్ళు చేయి పోయితే మళ్ళీ ఇంకా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్న భయంతో కింద పడకుండా మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేసేదాన్ని. ఇంకొక ఒక రోజు టోటలీ డెసిషన్ తీసుకున్నాను, ఇంకెవ్వరికి కనిపించకుండా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి. ఏ రోడ్ కిందో ఏదో లారీ కింద అసలు నాకు ఫేస్ కూడా గుర్తుపట్టినట్టుగా నేను చనిపోవాలన్న దాంతో, ఇంకా పైనుంచి హాస్టల్ పైనుంచి కింద దిగి వస్తున్నప్పుడు, ఈ అమ్మాయి నీకోసం నేను అబ్జర్వ్ చేస్తున్నాను, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు అనేసి పిలవడంతో, అప్పటి వరకు కూడా నేను చాలా పూజలు చేశాను, ఏదైనా చేతబడి చేయించారేమో అన్నట్టుగా ఆ విధంగా కూడా మేము పేరెంట్స్ పరంగా మేము అంతా ట్రై చేశాం, కానీ ఎక్కడ సొల్యూషన్ వచ్చేది కాదు. సరే, ఇంతవరకు నేను ఇన్ని దేవుళ్ళకి నేను ట్రై చేశాను కదా, ఈ ఒక్క దేవుడిని ఇప్పుడు నేను పిలుస్తున్నారు కదా, వెళ్తే ఏమవుతుంది అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మరి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పెయిన్ని, నర్వస్ యొక్క పెయిన్ని నేను కంట్రోల్ అయ్యే విషయంలో నేను చూసేదాన్ని. మరి వాళ్ళు ఉన్నంత కాలం దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్లో చాలా ఓపిక్గా, చాలా పేషెన్సీగా నన్ను, నేను ఏదైనా రాయలేనప్పుడు లేదా నేను కలుపుకొని కనీసం తినలేకున్నప్పుడు వాళ్ళు వచ్చి చేయడము, ఈవెన్ అన్ని పనుల్లో వాళ్ళు హెల్ప్ చేయడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతవరకు ఎవరూ నాకు ఇంతవరకు హెల్ప్ చేయలేదు కదా అన్నట్టుగా, ఆ యొక్క హెల్పింగ్ నేచర్ని బట్టి వాళ్ళు ప్రేయర్కి వెళ్ళేదాన్ని. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ నరకము స్వర్గం గురించి చెప్పేవాళ్ళు, తప్పు చేస్తే నరకానికి వెళ్తారు అనేసి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలి, నేను ఖచ్చితంగా నేను స్వర్గానికే వెళ్ళాలి.
ఒక్క నిమిషం కట్ అయింది.
చిన్నప్పటి నుంచి కూడా ఏంటి అని అంటే, ఇంకా స్వర్గానికి వెళ్ళాలి అనేది చాలా డ్రీమ్, ఒక ఫ్యాషన్ గా దాన్ని పెట్టుకున్నాను అనమాట. ఇంకెవరు ఏం తిట్టినా సరే బయటికి మాట్లాడేదాన్ని కాదు, కానీ లోపల మాత్రం అనుకునేదాన్ని. ఇక్కడ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, సో లోపల అనుకోవడం కూడా, లోపల ఒకరి గురించి తిట్టడం కూడా మనకి పాపమే అన్నట్టుగా దేవుని వాక్యం మాట్లాడుతూ వచ్చేది. ఇంకొకటి కూడా, దేవుడు మనతో మాట్లాడతాడు అనేది చాలా న్యూగా ఉండిందనమాట. దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు అన్న ఆ యొక్క ఎగ్జైట్మెంట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడతారు అనేది చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని బట్టి నేను దేవుని దగ్గరకు రావడము. ఇంకొకటి, ఆయనే మన పాపాల కొరకు ఆయన చనిపోయినారు అనే దాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్తాము అనే దాన్ని బట్టి, నిజమే నేను చిన్నప్పటి నుంచి ఏదైతే నేను స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలని ప్యాషన్ కలిగి ఉన్నానో, చివరికి ఆ గురి వద్దకే నేను వచ్చి ఉన్నాను అనేది నేను గ్రహించి, మరి దేవుణ్ణిలో నేను 2015 బాప్తిజం తీసుకోవడం జరిగింది. మరి బీటెక్లో ఎవరైతే ఫ్రెండ్స్ వెళ్ళున్నారో ప్రభు, మరి జాబ్ విషయంకి వచ్చేప్పటికీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది దేవుని కృపను బట్టి. థర్డ్ క్లాస్లో థర్డ్ టాపర్గా వచ్చాను. మరి దేవుడు ఎంతో కృప చూపించాడు. స్టడీస్లో నేను చదవలేకపోయినప్పటికీ, మరి స్ట్రెంత్ ఫిజికల్గా నేను క్లాస్లో కూర్చోలేకపోయినప్పటికీ కూడా మరి దేవుడు సహాయం చేశాడు అనేసి. మరి జాబ్ విషయం వచ్చేటప్పటికి, మరి ప్లేస్మెంట్లో హైదరాబాద్లో జాబ్ అయితే దేవుడు ఇచ్చారు, కానీ మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళాలి అని అంటే ఒక భయం ఉండేది. ప్రభు మరి నేను ఎట్లా, ఏ విధంగా నేను ముందుకెళ్ళాలో, అప్పుడంటే బీటెక్లో మీ బిడ్డలను హెల్ప్ చేయించావు, మరి ఇప్పుడు అంత పెద్ద సిటీలో నేను ఎలా వెళ్ళాలి, ఎలా జాబ్ చేయాలి, అసలు ఎవరు నన్ను చూస్తారు అన్నట్టుగా. కానీ ఒక రకమైన డిప్రెషన్ ఉన్నది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు ఆరోగ్యం విషయంలో, మరి నేను ఎందుకు ఏ పాపాన్ని బట్టి నేను ఇంకా దీన్ని అనుభవిస్తున్నాను అన్నట్టుగా మరి ప్రేయర్ చేసినప్పుడు, ప్రభు నువ్వు నాతో మాట్లాడు అన్నప్పుడు, మరి దేవుడు ఏదైతే మరి శిష్యులు పేతురు వీళ్ళు చూస్తున్నట్లయితే, ప్రభు ఈ గుడ్డితనము దేని వల్ల వచ్చింది, పితరుల పాపమును బట్టి వచ్చిందా, తన యొక్క పాపమును బట్టి వచ్చిందా అనేసి మరి పేతురు అడిగినప్పుడు యేసు ప్రభుతో, మరి యేసు ప్రభు అన్నారు ఇది దేవుని మహిమ నిమిత్తమే వచ్చింది అనేసి. నిజమే మరి నా యొక్క అనారోగ్యం కూడా ఏముంది అనేది అయితే క్లియర్నెస్ లేదు, కానీ మరి ఎప్పుడు సఫరింగ్ అనేది ఉండేది, దాన్ని బట్టి దేవుని మహిమ నిమిత్తమే అని. అప్పటి వరకు నేను 2014 వరకు ఎన్నో మెడిసిన్స్, మరి బెంగళూరు, మరి ఎన్నో ప్లేసెస్ నేను తిరిగాను. ఇంకా తర్వాత ఆ వాక్యం దేవుడు నాతో మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి మెడిసిన్స్ మానేసాను. ప్రభు ఇది నీ మహిమ నిమిత్తమే అయినప్పుడు నేను ఇంకా మెడిసిన్స్ ఎందుకు వాడాలి అన్నట్టుగా మరి అది మానేసి దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడే స్ట్రెంగ్త్, ఫిజికల్ గా స్ట్రెంగ్త్ ఇస్తూ వచ్చారు. మరి హైదరాబాద్ లో వచ్చినప్పుడు మరి సీఎం సహవాసం, మరి ఏ బిడ్డలు అయితే మళ్ళీ అబిటెక్ లో ఉన్నారో వాళ్ళే మళ్ళీ తిరిగి హైదరాబాద్ లో మళ్ళీ నన్ను కలుసుకోవడం, మరి వాళ్ళు అన్ని పరిస్థితుల్లో మరి తోడై ఉండి హెల్ప్ చేయడం జరిగింది. మరి హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా జాబ్ చేయలేకపోయాను. మరి మొత్తం హైదరాబాద్ లో ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్ వైపు తిరిగేదాన్ని. ఒక 1 వీక్ జాయిన్ అయిపోయేదాన్ని కూర్చోలేక, లేకపోతే స్ట్రెంత్ లేక ఎక్కువసేపు అంత మార్నింగ్ నుంచి నా 8 అవర్స్ 9 అవర్స్ ఉండలేక మానేసేసేదాన్ని అనమాట. ఇంకా నేను జాబ్ చేయలేను అన్న కండిషన్ ప్రభు నా జీవితంలో, నేను ఒక్క రూపాయి అయినా సంపాదిస్తానా సంపాదించలేను అన్న భయం నాకు ఉండేది. మరి 2015 అంతా కూడా నాకు జాబ్ రాలేదు. మరి తిరిగి నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ప్రభు ఇంట్లో ఉంటే, బయట ఉంటే కనీసం నా వర్క్స్ నేను చేసుకోగలుగుతాను, ఇంట్లో ఉంటే కంప్లీట్ గా ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ నేను ఇంత చదివి ఇంత చేసి కూడా నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోతున్నాను అనేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేదాన్ని ప్రభు. అప్పుడు లగేజ్ ఇంక తీసుకెళ్ళిపోవాలి అని రిటర్న్ వచ్చినప్పుడు ప్రభు ఒక్కసారి నాతో మాట్లాడు, మరి నాకు జాబ్ ఇస్తావా లేదా, లేకపోతే నా యొక్క ఆ యొక్క పరిస్థితినైనా నాకు ఫిజికల్ గా స్ట్రెంగ్త్ నైనా ఇస్తావా లేదా అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడి నేను వెళ్ళాలా లేదా అన్నప్పుడు దేవుడైతే మరి ఇర్మియా నుంచి అయితే నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాడు, నేను ఎన్నడూ విడవను విడవాయను అనేసి ప్రభు నువ్వు ప్రేమిస్తున్నాను అంటున్నావు తప్ప నాకు ఆరోగ్యం ఇవ్వట్లేదు, జాబ్ ఇవ్వట్లేదు అన్న డిప్రెషన్ ఇంకా ఎక్కువైపోయేది. అయినా సరే మరి ఒక సేవకురాలు ఏమన్నది అనంటే, మరి పేరెంట్స్ ఒక రక్తం చిందించి రక్తం కాచి మనల్ని చదివించారు, ఇప్పుడు మళ్ళీ పోయి వాళ్ళపైన మనం డిపెండ్ అయినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు అన్నప్పుడు ఆ యొక్క మాట నాకు చాలా టచ్ అయింది. ఇంకేమైనా సరే జాబ్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు ప్రభు, నేను నీపైన నేను ఆధారపడతాను, నాకు జాబ్ ఇచ్చేంతవరకు నేను హైదరాబాద్ వదిలి వెళ్ళాను అని కూర్చున్నప్పుడు మరి 2016 మరి ఫిబ్రవరిలో మరి దేవుడు ఎన్నో కంపెనీలు తిరిగిన తర్వాత మరి ప్రకటన గ్రంథంలో నుంచి 3:8 ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను అది ఎన్నడు వేయనేరను అనేసి వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు. నిజమే ఇప్పుడైతే ద్వారం ఒకటి తెరవబడింది, అది ఎవ్వరు ఎన్నడూ క్లోజ్ చేయబడదు అనేసి మరి ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసే దాంట్లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి చాలా రాంగ్ వర్క్లే ఉంటాయన్నమాట, ఏది కూడా రైట్ గా రికార్డింగ్ మెయింటైన్ చేయడం కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం కానీ ఏది ఉండదు, మొత్తం అంతా రాంగ్ రాయడమే ఉంటుంది. మనీ గవర్నమెంట్ నుంచి మనీ తీసుకోవాలి అన్నప్పుడు ప్రభు మరి ఇవన్నీ నేను చేయలేను, మరి ఇంత రాంగ్ ప్రాసెస్ లో నేను ఉండలేను అన్నప్పుడు కూడా దేవుడైతే మరి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి వాళ్ళకి మేనేజర్ వాళ్ళకి మేము చెప్పినప్పుడు ఎండికి చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ప్రపంచం అంతా ఇలాగనే ఉంది, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడనే చేయమని చెప్తారమ్మా మాకు అన్నప్పుడు సరే సార్ నేనైతే చేయలేను మరి జాబ్ అయితే కంటిన్యూ చేయలేను అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదన్నమాట. అంటే అలాంటి వర్క్స్ ఏవైనా వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతో చేయించుకోవడం, మరి నేను వర్క్ చేసిన 2 ఇయర్స్ కూడా మరి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది నన్ను కలుగు చేయకుండా ఇతర వాళ్ళతో చేయించుకోవడం, ఏవైతే రాంగ్ ప్రాసెస్ లేనివో అవన్నీ నాకు అప్పచెప్పి వర్క్ చేయించుకోవడం దేవుని యొక్క కృప నేను అక్కడ చూశాను. మరి నేను ఫిజికల్ గా మరి ఆఫీస్ లో వర్క్ చేయలేనప్పటికీ కూడా మరి అక్కడ ఉన్న కొలీగ్స్ కానీ మరి హిందువులే అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళని ఎంత సిద్ధపరిచి ఉన్నాడు అని అంటే చాలా ఓపిక్గా నేను చేయలేని సమయంలో సర్లే నేను చేసిస్తాను అన్నట్టుగా మరి పక్కనున్న కొలీగ్స్ వాళ్ళు చేయించడము, ఎండి కూడా మరి కొద్దిసే ప్రెస్ తీసుకోమ్మా తర్వాత వచ్చి చేయమ్మా అని చెప్పడం కానీ ఆ యొక్క కృపను నేను చూడగలిగాను. మరి ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా మిషనరీగా వెళ్ళాలి అనేది అయితే చాలా ఆశగా ఉండింది. ఎప్పుడు ఏంటి అని అంటే నా యొక్క స్ట్రెంగ్త్ని బట్టి కొన్ని కనీసం హైదరాబాద్ నుంచి మాది అనంతపూర్ డిస్టిక్ అక్కడికి వెళ్ళాలంటే కూడా ఇంటికి వెళ్ళేపాటికి మొత్తం బెడ్ మీద పడిపోయేదాన్ని. అలాంటి సమయంలో ఇంకా ఒక మిషనరీగా వెళ్ళాలి, మిషనరీస్ గురించి విన్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మరి వాళ్ళు చేస్తున్నారు చూసినప్పుడు అంత జర్నీ నేను చేయలేను, నేను ఎప్పుడు వెళ్ళలేనులే అనేది ఇంకా ఆశనైతే వదిలేసుకుని హైదరాబాద్లో ఉండగానే ఏంటి అనంటే 2 ఇయర్స్ నేను ఒక ప్లేస్ చేంజ్ అవ్వాలి. నేను ఏదైతే ఆ యొక్క సంతోషాన్ని నేను పొందుకున్నానో దేవుని దగ్గర నుంచి అది నేను ఇతరులకి అందజేయాలి అని యూత్ మినిస్ట్రీ చేసేదాన్ని హైదరాబాద్లో చర్చ్ తరపు నుంచి. మరి నేను కుక్కట్పల్లిలో ఉన్నాను తర్వాత మరి బేగంపేటలో 2 ఇయర్స్ తర్వాత మరి అక్కడ చేంజ్ అయ్యి మరి యూత్తో మాట్లాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క నా యొక్క నా లాంటి డిప్రెషన్ నా లాంటి స్ట్రగుల్స్ ఎంతమంది ఉంటాయి వాళ్ళందరినీ నేను కాంటాక్ట్ అవ్వాలి అనేసి తర్వాత దిల్షుక్నగర్కి వెళ్ళాను. మరి ఆ విధంగా అంటే 2 ఇయర్స్ నేను ఒక ప్లేస్ చేంజ్ అవుతూ యూత్ మధ్యలో నేను హాస్టల్స్ విజిట్ చేసుకుంటూ వర్క్ చేయాలి అన్నది నేను పొందుకున్న సంతోషాన్ని వాళ్ళు కూడా తెలియజేయాలి అన్నట్టుగా మరి చేస్తూ ఉన్నదాన్ని. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ మరి నా యొక్క స్ట్రెంగ్త్ బట్టి కనీసం నేను అంటే హాస్టల్ రూమ్ లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే హైదరాబాద్ లో రూమ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చక్కగా హెల్ప్ చేసేవాళ్ళు, నేను ఈవెన్ ఆఫీస్ కు వెళ్ళిన సమయంలో కూడా మేము వండి పెడతాము జాబ్ ఒకటి చేయి చాలు అన్నట్టుగా మరి వాళ్ళు చూసుకునే వాళ్ళు. మరి మ్యారేజ్ విషయంకి వచ్చేప్పటికీ మరి ప్రభా అంత వర్క్స్ కానీ దాని యొక్క మ్యారేజ్ విషయంలో నేను చేయలేను, మరి మ్యారేజ్ చేసుకునే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మరి నేను చేయలేను అని అనుకున్నప్పుడు మరి దేవుడే మరి నా యొక్క స్ట్రెంగ్త్ ను పరీక్షిస్తున్నావా అన్నట్టుగా నాకు ఒక స్వరం వినిపించేది, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేసి. సరే మరి ప్రపోజల్ కొరకు ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు ప్రభు మరి ఒక ప్రపోజల్ అయితే దేవుడు సేవకుల ద్వారా అనుగ్రహించారు, మరి దాన్ని బట్టి ప్రేయర్ చేసినప్పుడు ఇది నిశ్చితమైనా కాదా అనేసి ప్రేయర్ చేసినప్పుడు నేను నిన్ను గుర్చిన ఉద్దేశంలో నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అనేసి మరి ఆ యొక్క వాక్యం ద్వారా మరి ఏవైతే నీకు నిర్ణయించున్నానో అవైతే హానికరమైనది కాదు అనేసి మరి ఆ యొక్క వాక్యం బట్టి మరి మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి మరి పేరెంట్స్ విషయం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరి ఏంటి అని అంటే మ్యారేజ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు క్యాస్ట్ ఏంటో కానీ వాళ్ళ జాబ్ ఏంటో కానీ మరి అవి ఏవి తెలియకుండా ముందు ప్రపోజల్కి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. మరి పేరెంట్స్ దగ్గరకు వచ్చేప్పటికీ మరి క్యాస్ట్ విషయంలో మరి కట్నం విషయంలో ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియదు, పేరెంట్స్ దగ్గర వరకు వెళ్ళాలి తీసుకెళ్ళాలి అన్న భయం నాకు చాలా ఉండేది ప్రభు. మరి మా ఫాదర్ యొక్క దగ్గరికి నేను తీసుకెళ్ళాలి అని అంటే మరి నాకు ఒక ప్రామిస్ చాలా భయం వేసిస్తుంది, ఇంకా అంటే టెన్షన్ పడినా కూడా నాకు హెల్త్ ఇష్యూ చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా నేను ఇంకా లేవలేని పరిస్థితుల్లోకి వెళ్తున్నాను మా ఫాదర్ ని ప్రపోజల్ గురించి చెప్పాలి అన్నప్పుడు మరి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఏషియా గ్రంథం నుంచి 35:3-3 నుంచి చూసుకున్నట్లయితే సడిలిన చేతులను బలపరచుడి, తొట్టరిన మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిన హృదయంతో ఇట్లా నుడి భయపడుకుడి, ధైర్యంగా ఉండు, ప్రతిదండన చేయటకి మీ దేవుడు వచ్చిచున్నాడు, ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును అనేసి. నిజమే ఈ వాక్యం నాకు ఎంతో ఆదరించింది. ఆ తర్వాత ధైర్యంగా మా డాడీకి చెప్పినప్పుడు మరి ఆయన ముందుకు రావడము మరి ఒక 2 ఇయర్స్ అయితే ఒప్పుకోలేకపోయారు, క్యాస్ట్ ఏంటో అది ఏంటో అన్నట్టుగా. కానీ దేవుడే మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు, మరి వాళ్లే వచ్చి పెళ్లి చేసే విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి నేను హైదరాబాద్ లో మరి ఇంకా 6 మంత్స్ అక్కడే జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఈ ప్లేస్ చేంజ్ అవుతే బాగుంటది అన్నట్టుగా, ఎందుకంటే 9 అవర్స్ అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో వచ్చి వర్క్ చేసుకోవాలన్నప్పుడు హెవీ బ్యాక్ పెయిన్ వచ్చేది, చాలా పెయిన్ఫుల్ అనిపించేది అనమాట. ప్రభు ప్లేస్ చేంజ్ అవ్వాలి ప్లేస్ చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళన్నట్టుగా ప్రేయర్ చేస్తున్నప్పుడు మరి సేల్వాడ ప్లేస్ కోసం ప్రేయర్ చేసుకోమనేసి సేవకులు చెప్పారు. మరి సేల్వాడ ప్లేస్ అనేది నిజమే ఎక్కడుంది ఏంటి ఏం సిచ్యువేషన్ అనేది తెలియకుండా నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు లేచి వెళ్ళము అనేసి. మరి దాన్ని బట్టి చూసుకున్నట్లయితే తర్వాత తెలుసుకుంది దేవుడు మాట్లాడిన తర్వాత ప్రభువా మరి అదొక విలేజ్, మరి అక్కడికి వెళ్ళి మేము నా యొక్క కండిషన్ బట్టి అయితే మరి నేను అక్కడ సెట్ అవ్వలేను మరి అనేసి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు అపోస్తల కార్యంలో 8:6 నుంచి దేవుడు నాతో మాట్లాడారు. పిలిపి నువ్వు లేచి అరణ్యంలోనికి పొమ్ము అనేసి ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడినప్పుడు నిజమే ఇది మరి ఇంత కష్టమైంది కదా మరి వదిలే అన్నట్టుగా వదిలేస్తాను. కానీ ఆ స్టాన్లీ గారు పరిశుద్ధాత్మ బుక్ ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క దానికి అటెండ్ అయ్యాను. ఆయన అన్నారు ఇదే అపోస్తల కార్యంలో 8:26 ఆయన తీసుకున్నారు మెసేజ్ ని. ఏంటి అని అంటే పిలిపిని అరణ్యంలోనికి కొని పొమ్ము అన్నప్పుడు నిజమే చాలా మంది చాలా సిటీస్ లో వర్క్ చేయడానికి మరి పెద్ద పెద్ద మరి అమెరికా లాంటి పెద్ద పెద్ద కంట్రీలో వర్క్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఒక విలేజ్ లోకి వెళ్ళి పరిచర్య చేయాలి అని అంటే అది ఎవరు చేయలేరు, మేము చేయమనే అన్నట్టుగా చెప్తారు. కానీ పిలిపిని ఒక అరణ్యంలోకి వెళ్ళు అనగానే వెంటనే తను వెళ్ళాడు, అక్కడ ఒక ఆత్మను రక్షించబడ్డాడు. ఆ యొక్క ఆత్మ ద్వారా అవుతాయి ఇప్పుడు ఒక కంట్రీ మరి దేవుణ్ణిలో ఉంది అనేసి చెప్పినప్పుడు నిజమే మరి నా యొక్క ఆలోచనలు తప్పు మరి దేవుడు వెళ్ళిన ప్లేస్కి మరి వెళ్ళాలి అన్నట్టుగా మరి యొక్క ఆ యొక్క మాటని ఆ యొక్క మెసేజ్ ని బట్టి నేను మళ్ళీ ఇక్కడికి రావడానికి మరి దేవుడు హెల్ప్ చేశారు. మరి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పరిస్థితులు వెనక్కి వచ్చాయి. అక్కడ ఏంటి అంటే సిటీ లైఫ్ లో ఎనీ టైం పవర్ ప్లస్ ఎవరి వర్క్ చేయడానికి ఎవరు కావాలన్నా మనకి నెట్ లో ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే కాల్ చేస్తే వచ్చేస్తారు. మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇమీడియట్ గా క్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్న ప్లేస్ లో ఉండి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెన్ హౌస్ క్లీన్ చేసుకోవాలన్నా ఇవి చేసుకోవాలన్నా ఎవరు రావట్లేదు. మరి వాటర్ చూస్తేనేమో బావిలో నుంచి తెచ్చుకోవాలి, ఇద్దరు పరంగా మరి ఇద్దరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. మరి తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరన్నా పెట్టుకున్నా 1 మంతే ఉంటారు, 1 మంత్ తర్వాత మళ్ళీ మనీ పెంచేసినంటారు, పెంచాలంటారు, లేకపోతే రామంటే చెప్తారన్నమాట. ఒక్కొక్క 20 లీటర్స్ దాన్ని ఈవెన్ మనం సిటీలో 20 ఫిల్టర్ నీళ్ళు ఏ విధంగా 20 రూపీస్ పెట్టి కొంటామో ఇట్లా యూజ్ చేసుకోవడానికి 20 రూపీస్ పెట్టి మరి కొన్నట్టుగా ఉంటుంది తప్ప. మరి వాళ్ళు అలా అయినా సరే ముందుకెళ్తున్నా కొద్దీ మంత్లీ పెంచేయాలి అన్నప్పుడు ఇంకా చాలా స్ట్రగుల్ అనిపించేది. ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోవడము, మరి తెచ్చుకోలేకపోవడము. మరి చూసుకున్నట్లయితే ఇక్కడ స్కూల్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరైనా కనీసం జాడు ఊడవడానికైనా ఎవరైనా రావాలి అని ప్రేయర్ చేసినప్పుడు కూడా అంతే, వాళ్ళు అంతే ఒక 1 మంత్ చేసి లేదా ఒక 1 వీక్ చేసి మానేస్తారు. షేమ్ఫుల్ గా అనిపించింది అనమాట ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి అని అంటే విలేజ్ కాబట్టి. సో ఇంకెవరు ముందుకు రావట్లేదు వర్క్ చేయడానికి కానీ దానికి కానీ. ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రభువా మేము ఇంకా చేయలేమేమో మా వల్ల కాదేమో అని అనిపించేది. కానీ ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు మొబైల్లో ఒక కొటేషన్ వచ్చింది అనమాట, వెన్ యూ వాక్ యూ వోంట్ బి హెల్డ్ బ్యాక్, వెన్ యూ రన్ యూ వోంట్ స్టంబుల్. ఎప్పుడైతే నువ్వు ఇంకా నడుస్తూ స్టార్ట్ చేసావో నువ్వు ఇంకా నిలబడవద్దు అనేసి, నువ్వు ఎప్పుడైతే ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేసావో ఇంక నువ్వు నిలబడకుండా ఇంకా పరిగెత్తు అనేసి వేసినప్పుడు, మరి నేనైతే అక్కడి నుంచి ఇక్కడికి అయితే వచ్చాము ఇంక మళ్ళీ వెనక్కి తిరగకుండా మరి ఉండాలి అనేది దీని ద్వారా అర్థమైంది. మరి దీన్ని బట్టి ప్రేయర్ చేసినప్పుడు మరి మేము తీసుకున్న కమిట్మెంట్ బ్రేక్ చేయకుండా ఉండేటట్టు మాకు సహాయం చేయి ప్రభువా అని ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ముందుకు తీసుకొచ్చారు. ఇంకా చాలా పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మరి మార్నింగ్ ప్రేయర్స్ మేము సిస్టర్స్ గా అది గ్యాదర్ అయి ఉంటాము. అది చూసుకున్నట్లయితే మరి దావీదు లైఫ్ లో నుంచి కీర్తనలు ధ్యానిస్తూ వస్తుంటాము. దావీదు లైఫ్ లో చూసుకున్నట్లయితే దావీదు దేవుడు ముందుగానే అభిషేకించి ఉన్నాడు కానీ ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు. కానీ అదంతా దేని కొరకు అని అంటే రాజు అవ్వడం కోసం అనమాట. నీ లైఫ్ లో నువ్వు రాజు కావాలి అని అనుకుంటే ఇప్పుడున్న శ్రమలను అనుభవించాలి అనేసి ఆ వాక్యం ద్వారా కూడా మరి దేవుడు మరి ఉన్న పరిస్థితులను బట్టి నిలబడడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు ఇక్కడ స్కూల్లో పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే క్యాస్టిజం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ అంటే స్టార్టింగ్ లో అయితే కనీసం కూర్చునే వాళ్ళు కాదు, తెచ్చిన వాళ్ళు ఈవెన్ అంటే వేరే వాళ్ళతో వాటర్ తీసుకొచ్చే వాళ్ళు, బావిలను తీసుకురావాలి అంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళే తీసుకొచ్చే వాళ్ళు, వాళ్ళు తెచ్చిన వాటర్ మేము తాగము అనేది అలాంటి కంప్లైంట్స్ చాలా ఉండేవి. ఇప్పుడైతే కొంచెం తగ్గాయి. ఇంకా ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే పక్కన కూర్చోవాలి లోయర్ క్యాస్ట్ వాళ్ళు బెంచ్ మీద అని అంటే కూర్చునేవారు కాదు, ఒక్కొక్కసారి తోసేసే వాళ్ళు అనమాట. అలాంటప్పుడు కూడా మరి దేవుడు వాళ్ళ పేరెంట్స్, అప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి స్టార్టింగ్ లో 2015 లో స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడైతే పేరెంట్స్ కి ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు పిల్లల్లో ఆ యొక్క భేదం మనం చూపించకూడదు, అందరూ ఒకటే ఉండాలి అనేసి. అంటే పేరెంట్స్ కి కాదు, క్యాస్టిజం అనేది పిల్లల్లో కూడా చాలా ఉంటుంది అనమాట. ఆ వాటర్ యూజ్ చేయకపోవడం కానీ, లేకపోతే వాళ్ళే ఏదైనా స్కూల్లో ఒక చైర్ తీసుకురావాలన్నా, ఒక బెంచ్ తీసుకురావాలన్నా, ఒక ప్లేస్ నుంచి ఒక పెట్టాలన్నా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఏంటి అంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళకే చెప్పేస్తారనమాట, నువ్వు చేసే అనేసి. ఆ విధంగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే మన సైడు మనం చూసుకున్నట్లయితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాళ్ళకు మొక్కుతాము. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో పెళ్లి కాని అమ్మాయిల్ని అంటే కన్యకల్ని ఏంటి అని అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళకి కాళ్ళు మొక్కుతారనమాట. ఎందుకు అని అంటే వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు, దేవత లాంటి వాళ్ళు అనేసి వాళ్ళ కాళ్ళకు అలా మొక్కుతారు. అంటే నేను చూసినప్పుడైతే మనమైతే పెద్దవాళ్ళు కాబట్టి మనం కాళ్ళు మొక్కుతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒకసారి బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ ముస్లిం ఆవిడ వచ్చి నా కాళ్ళు మొక్కుతుంది అనమాట. అంటే ఆమె చూసుకోలేదు, ఆ ఊరు వాళ్ళమే అనుకున్నది. నేను వెనక్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే ఈ విధంగా అంటే ఏంటో ఆశ్చర్యం అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉండింది. ఇంకా బావి దగ్గర తను చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు లోయర్ క్యాస్ట్ వాళ్ళు అన్న భేదం ఉండేది. వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు ఆగాలి అనేసి మమ్మల్ని కూడా చాలా సార్లు మీ క్యాస్ట్ ఏంటి అని అడిగేవాళ్ళు. మరి మేము ఏం చెప్పకుండా మామూలుగా వచ్చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటి అని అంటే పండితులు టీచర్స్ అనేది కొంచెం రెస్పెక్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా మేము ముందుకు వెళ్ళడానికి దేవుడు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే విలేజ్ లో మరి పవర్ విలేజ్ కాబట్టి మన సైడ్ 24 అవర్స్ అంటే కనీసం మినిమం పవర్ ఫెసిలిటీ అనేది మనకి జరుగుతుంది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రకారం అయితే ఇక్కడ వీళ్ళకి వస్తుంది కానీ పవర్ ఏంటి అని అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మొత్తం అన్నింటినీ కట్ చేసేస్తారు. ఫెస్టివల్ వచ్చింది అంటే 1 మంత్ దాకా మళ్ళీ పవర్ని మరి ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు. డీపీని అంతా కాల్ చేస్తారు, మళ్ళీ గవర్నమెంట్ ప్రతిసారి డీపీ వచ్చి పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. ఈ విధంగా పవర్ విషయంలో చూసుకున్నట్లయితే మేము ఉంటున్న ఇల్లు కూడా అంటే పవర్ లేకపోతే ఇంకా డే టైం ఉంటున్నామో నైట్ టైం ఉంటున్నామో తెలియట్లేదు, ఆ విధంగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే లెట్రిన్కి బయటకు వెళ్ళాలి అన్నది ఇక్కడ ఉంటుంది. ఎవరు టాయిలెట్స్ అనేవి వాళ్ళకి ఉండవు, అందరూ బయటకే వెళ్తారు. మేము కూడా ఇల్లు చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఊర్లో ఉన్నది ఇది ఒక్కటే. ఇవి ఇది కూడా ఏంటి అని అంటే స్కూల్ కోసం టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయించారు కాబట్టి దాని యొక్క ఉద్దేశం ప్రకారం మేము ఇక్కడ ఉండవలసి వస్తుంది. ఇంకొక హౌస్ చేంజ్ అవ్వాలి అనుకున్నా మాకు ఇంకొక ఫెసిలిటీస్ అనేది ఇంకా లేదు. మరి దేవుడే పరిస్థితిని చూస్తున్నప్పుడు మరి దేవుని కోసం నిలబడడానికి దేవుడు దిందినము మరి మాట్లాడుతూ ఆయనే నిలబెట్టుకుంటూ వస్తున్నారు. స్కూల్ ల్యాండ్ కొనుక్కోవాలి, ఒక హౌస్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేయాలి అనేసి మరి చాలా 2-3 సంవత్సరాల నుండి ప్రేయర్ చేస్తున్నాం కానీ ఈ సంవత్సరం అయితే ఒక ఆవిడ ల్యాండ్ ఇస్తామని చెప్పింది. తర్వాత ఏంటి అని అంటే సరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టుకునేటప్పటికి నేను ఇవ్వనంటుంది. మళ్ళీ ఆమె ఒక మళ్ళీ 2 డేస్ తర్వాత ఆమె మళ్ళీ ఇంటికి వచ్చి మరి ల్యాండ్ కొనుక్కోండి అని అంటుంది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేప్పటికీ మళ్ళీ ఇవ్వనంటుంది. అంటే ఇట్లా 4-5 టైమ్స్ ఆమె దగ్గరకు వెళ్ళడం, ఆమె ఇవ్వనండం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావడం ఇదే ప్రాసెస్లో జరుగుతూనే ఉంది. మరి ల్యాండ్ కోసం కూడా స్కూల్ ల్యాండ్ తీసుకునే విషయంలో మరి ల్యాండ్ కావాల్సిన మరి స్కూల్ కావాల్సిన కన్స్ట్రక్షన్ విషయంలో దేవుడే హెల్ప్ చేయాలి అనేసి మరి పిల్లలకి చదివించాలి అని అంటే ఒక స్పెల్లింగ్ నేర్పించడం, ఒక వర్డ్ నేర్పించడం చాలా డిఫికల్ట్గా ఉంది. ఇప్పుడు చెప్పింది బై కష్టపడి ఒక లైన్ని మేము చదివించినా మళ్ళీ ఎగ్జామ్స్ టైంకి వచ్చేప్పటికీ వాళ్ళకి గుర్తుండడం లేదు, మర్చిపోతూ ఉన్నారు. మరి వాళ్ళకి టోటల్లీ హిందీ తప్ప ఇంగ్లీష్ అనేది చాలా కష్టమైంది. హిందీ అయినా కనీసం నేర్చుకుని చదువుతారు రాస్తారా అంటే కానీ హిందీలో కూడా 0 మార్క్సే వచ్చేస్తాయి. వాళ్ళకి ఇంకా ఏ విధంగా మరి టీచ్ చేయాలో మాకు ఇంకా అర్థం కాని పరిస్థితిలోనే ఉంటున్నాము. మరి ఇంగ్లీష్ పరంగా చూసుకున్నట్లయితే ఒక వర్డ్ ఒక లైన్ క్రాస్ చేయగలితే చాలా పెద్ద క్వశ్చన్ మా వల్ల కాదనేసి ఎదురు తిరిగేస్తారు. మరి ఎంత చిన్న చిన్నవి చేసినా కానీ అవి మళ్ళీ వాళ్ళకి అర్థం చేసుకోవడం వాళ్ళకి రావడం చాలా కష్టమైపోతుంది. మరి దేవుడే ఈ సంవత్సరం మరి నాయన దేవుడిని అడుగుతున్నాం ప్రభు వాళ్ళకి ఇంకా వెస్ట్గా ఎలా టీచ్ చేయాలి అనేసి. కానీ ఇప్పుడైతే మరి కరోనా పట్ల చూసుకున్నట్లయితే మొత్తం ఆన్లైన్ బేసిస్ ఉంది. మరి ఇప్పుడైతే ఆన్లైన్ ఫెసిలిటీస్ మరి ఇక్కడ పవర్ సిగ్నల్ ఇవన్నీ చూసుకున్నట్లయితే వాళ్ళందరికీ చాలా డిఫికల్టీ. ఎంతో ఒక 5-10 ఫ్యామిలీస్ దాకా ఉంటారు కానీ రిమైనింగ్ వారు చూసుకున్నట్లయితే అంత ఉండదు. మరి వాళ్ళకి ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలో కూడా మాకు ఇంకా అర్థం కాని పరిస్థితుల్లోనే మేము ఉంటున్నాం. ప్రేయర్ చేస్తున్నాము, జస్ట్ ఏవైతే లింక్స్ అయితే ఉంటున్నాయో ఆన్లైన్ మేము ఫార్వర్డ్ చేస్తున్నాము. దాని కొరకు ప్రార్థించండి. ఇక్కడ స్కూల్ యొక్క పరిస్థితులు మరి చూసుకున్నట్లయితే ఒక మేము అంటే మేము ఉన్న విలేజ్ ప్లస్ ఇంకొక స్కూల్ కూడా ఉంది టెంట్ కూడా టౌన్లో మండలంలో. అది ఒకసారి మ్యాజిక్ ఏంటి అని అంటే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆపోజిట్ నుంచి 3 తాగిన వాళ్ళు బైక్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళే నిలబడి ఉన్న మ్యాజిక్ని వాళ్ళు వచ్చి ఢీ కొట్టారు, కింద పడ్డారు. వాళ్ళు తాగి ఉండడంతో వాళ్ళు పడిపోయారు పూర్తిగా. మరి హాస్పిటల్లో వాళ్ళు చూసి అడ్మిట్ చేసి చేసినప్పుడు ఒక ఆయన అయితే చనిపోయారు. అంటే నిలిచి ఉన్న బైక్ని వాళ్ళు గుద్దుకున్నప్పటికీ కూడా కేసు ఏంటి అని అంటే రివర్స్ అయిపోయింది. మా యొక్క స్కూల్ మ్యాజిక్కి వెళ్ళి వాళ్ళని ఢీ కొన్నది అన్నట్టుగా కేసు ఫైల్ అయింది. ఇప్పటికీ 6-7 మంత్స్ అవుతుంది మ్యాజిక్ని బయటికి ఇవ్వలేదు. మరి పిల్లల్ని తీసుకురావడానికి దానికి ఎంతో ప్రాబ్లంగా ఉంది. ఆ కేసు కోర్టులో రన్ అవుతుంది మ్యాజిక్ బయటకు రావాలి అనేసి వాళ్ళేమో 4-5 లాక్స్ అడుగుతున్నారు. మరి మేము మా తప్పు లేదు అని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న హిందీ లాంగ్వేజ్ కానీ ఇక్కడ గుండెల కానీ లాంగ్వేజ్ కాన్వర్జేషన్ వాళ్ళకి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోవడము, ఇక్కడ ఉన్న లోకల్గా చూసుకున్నట్లయితే ఏంటి అని అంటే కేసు మేమే గుద్దాము అన్నట్టుగా వాళ్ళకి రివర్స్ చేయడంతో మాకు చాలా ప్రాబ్లం అయింది. ఆ మ్యాజిక్ బయటకు రావాలి అనేసి ప్రయత్ చేస్తున్నాము. కానీ ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా దేవుడి సపోర్ట్తోనే మేము బయటకు తీసుకురావాలి అనేసి ప్రయత్నం చేస్తున్నాము. మ్యాజిక్ కోసం తీసుకొచ్చే విషయంలో హెల్ప్ చేయండి. మరి మేము ఇంకా హిందీ ఇక్కడున్న లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనేసి ప్రయత్నం చేస్తున్నాము. లైట్గా మాట్లాడుతున్నాం కానీ ఇంకా అంత పర్ఫెక్ట్లోకి మేము రాలేకపోతున్నాము. దాని విషయంలో కూడా ప్రయత్నం చేయండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన కాక ఆమెన్.
మన సహోదరులు మన మధ్య నుంచి వెస్ట్ గోదావరి నుంచి నారాయణ పాల్ బ్రదర్, అలాగే అనంతపురం నుంచి షారుణ్ సిస్టర్ రవీంద్ర ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ లో సేలువాడ ప్రాంతంలో కఠినమైన స్థలానికి ప్రభు తీసుకెళ్లారు. ఆయన నమ్మదైన వారు, ఆయన బలపరుస్తారు. మరి ఆ పరిచయంలో మనకి పాలు పంపులు ఇచ్చారు. ఈ సంవత్సరంలో మనం ఈ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుని ప్రార్థన చేయడానికి సపోర్ట్ చేయడానికి తీర్మానం చేసుకున్నాం. కనుక వ్యక్తిగత ప్రార్థనలను, కుటుంబ ప్రార్థనలను ఈ కుటుంబం కొరకు, ఆ స్కూల్ పరిచయం, సేలువాడ స్కూల్ పరిచయం కొరకు నమ్మకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. కాల్స్ అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, నీటిలో ఉంచుకోండి. మన సమయం అయిపోయింది. ఒక ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత ముగించుకుందాం. మిషనరీస్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒక ప్రార్థన చేయండి. నారాయణ కొరకు
ప్రార్థించారు. उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहे. द पर्सन यू आर स्पीकिंग विद हैज पुट योर कॉल ऑन होल्ड. प्लीज स्टे ऑन द लाइन. Re-enter your app but code followed by the pound or hash sign.
సమయం అయిపోయింది. ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థించండి.
పరిశుద్ధమైన పాదం సమనాలు తోటి నుంచి చెల్లించుకున్నాను ప్రభా. గడిచిన కాలం అంతా కాక్షణ పడే ప్రభా. నీ ప్రియులైన వారి సాక్ష్యం ఉన్నప్పుడు ప్రభా, నీ నిమిత్తం ఆయన ఎన్నో శ్రమలు ప్రభా ఆ ప్రాంతంలో నాయన వారు నాయన మెంటల్ గా ప్రభావం పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న వాటన్నిటి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. ఇంకొన్ని వారిని బలపరచండి. అనేక ఆత్మలు సంపాదించడానికి సహాయం చేయండి. నాయన భార్య భర్తలు ఇరువురు నాయన అక్కడ ఉన్న పరిస్థితులన్నింటిలో కూడా ప్రభా నాయన నీ నామాన్ని మహింపరచడానికి ప్రభా నీ కొరకు అంతవరకు నిలబడడానికి వారిని ప్రొటెక్ట్ చేయండి. వారి సేవను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏసు క్రీస్తు నామంలో ఇలా ఎంతమంది అయితే నీ కొరకు నిలబడాలని నాశపడుతున్నారు, నిజమైన దేవుడు అని ప్రయత్నిస్తూ నాశపడుతున్నారో వారి పరిస్థితులన్నింటిలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ కార్యాలు జరిగించమని ఏసు క్రీస్తు నామం అడుగుచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.